సప్తశతిగానే వేదకాలంలో ప్రమాణం ఉన్నది. అమ్మ చెండిగా కూడా పిలువబడుతుంది కాబట్టి చెండి అని ఒక నామాంతరం ఇచ్చారు. అమ్మకి అనేక నామాలు ఉన్నాయి, ఏ నామంతో పిలిస్తే మాత్రమే ఉంది, ఎలా పిలిచినా ఆవిడ పరాశక్తి.
సారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే.
ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించేవాడిని చక్రవర్తి అంటారు. ఈయన దగ్గర సామంతరాజులు చాలామంది ఉండేవారు. ఆ రోజుల్లో కూడా ఆంధ్రం, కళింగం, అంగ, వంగ వీటన్నిటి గురించి భారతంలో భాగవతం అన్నింటిలో చెప్పారు. అందులో సహదేవుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జయించినట్టుగా మహాభారతంలో ఉందిగా. దక్షిణ దిగ్విజయ యాత్రలో సహదేవుడు ఆ రోజుల్లో ఆంధ్రులు జయించారు. వాళ్ళందరి దగ్గర కప్పం పొందినట్టుగా ఉంది. ఇక పోతర గారు భాగవతంలో ఆంధ్రుల శబ్దాన్ని కొంచెం పక్కకి తీశాడు కారణం చేత. ఎందుకంటే అప్పట్లో ఏ కారణం చేత అయితేనే దుర్యోధనుడికి సాయం చేశారు ఆంధ్రులు. అందుకని తెలుగు వాళ్ళని కొంచెం పక్కకు పెట్టాడు ఆయన. ఎందుకైనా మంచిది ఈ విషయం బయటికి పొక్కడం మంచిది కాదని పోతర గారు పక్కకు పెట్టాడు. కానీ సంస్కృతంలో కిరాత హోడ ఆంధ్ర కళింగ కంకా అని కిరాతులు, హూణులు, ఆంధ్రులు, కంకులు ఏతే చండాల సంభవ పాపిన హాని. వీళ్ళలో వీళ్ళ చాలామంది పాపభక్తులు. కారణం ఏంటంటే చెప్పా కదా, మహాత్ములైన ఋషుల్ని కొందరిని గౌరవించక పాపాత్ములకి మాత్రం క్రియ చెప్పుకుండేది. పనికి మాలాడు ఉపన్యాసానికి వస్తే వాడికి ఓ హాలంత నింపేస్తారట. మహాత్ములు, స్వాములు నిజమైన తపస్యాలు వస్తే కొద్దిగా పలచగా ఉంటారు. అందుకని వీళ్ళని పాపాత్ములు అని మహాభాగవతంలో అసలు ప్రారంభంలోనే చెప్పారు. ఈ జనం అందరినీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక్కొక్క రాజులు పెట్టేవారు. ఈ రాజుల్ని సామంతులు అనేవారు. వీళ్ళందరికీ కలిపి ఒక గొప్ప రాజు ఉంటే వాడు రాజరాజు. సంస్కృతంలో అయితే రాజరాజ రారాజ అని కూడా ఉన్నారు. రారాజు రాయ అని కాబట్టి ఆ రాట్ శబ్దం రా కూడా ఉంది కాబట్టి రారాజు అనొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే చక్రవర్తి రాజాధిరాజు. రోజు మన మంత్ర పుష్పంలో రాజాధిరాజాయ ప్రసహ్య సాయిని అంటారా, అంటే అందరికీ ప్రభు. మనం మహారాజులు అనుకున్న వాళ్ళకు కూడా రాజుని పరమాత్మ అంటాం. అంత స్థాయిలో ఉండేవాళ్ళు కొద్దిమంది భూలోకంలో ఉండేవారు. అటువంటి వాళ్ళలో ఈ సురధుడు ఒకటనమాట. అందుకే సమస్తే క్షితిమండలే, క్షితిమండలే సమస్తే, మొత్తం భూమండలము నందు అని అర్థం. సప్తమీ విభక్తిని ఆయన పేరు సురధుడు. ఆయన చైత్రుడు అనే ఒక రాజుగారి వంశంలో పుట్టాడు కనుక చైత్ర వంశ సముద్భవ అన్నారు. పూర్వకాలంలో చిత్రుడు ఒక రాజు ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన వల్లే చిత్తా నక్షత్రం అసలు ఆ పేరు పొంది అంత ప్రసిద్ధికి కూడా ఎక్కింది. అసలు చిత్తగా దాని అసలు పేరు చిత్ర, అందుకే చైత్ర మాసం అంటున్నాం కానీ చైత్రమాసం అంటే చిత్తమాసం గుర్తుపెట్టుకోండి. వ్యవహారంలో తెలియక ఇలా అన్నానని అప్పుడప్పుడు ఒక్కోసారి కొంచెం బాధపడినా పర్వాలేదు, కానీ భాషా జ్ఞానము దాని అర్థపటుత్వం లేకపోవటం వల్ల చాలామంది జ్యోతిష్కుల వల్ల చాలామంది కవుల వల్ల దేశానికి ఇబ్బంది వస్తుంది. తెలుసుకోవాలి అంటే ఒక ప్రయోగం చేశాక ఇది అవునా కాదా అని అనుమానం పెద్దలను అడిగి తెలుసుకుంటే అప్పుడు దాంట్లో ఉన్న లోపం కలుగుతాయి. లోపం లేకుండా ఏ లోపం ఉండదు, అవునా కదా? కానీ తెలుసుకోకపోతే ఎలా? మరి వేదానికి ఎలా స్వరం ఉందో శబ్దానికి కూడా ఒక స్వరం ఉంది, దాని పేరే స్వరం. స్వరం అంటే అచ్చు అని అర్థం అనమాట. అది తెలియకుండా రోడ్డుకి వచ్చినట్టు ఏదో మాట్లాడేసి తప్పేగా ఉంది. ఊ దొరికే కదా అని పదాలను ధామ ధామని వేసేస్తే కాదు, ఆచి తూచి పదం వేస్తే అది మనల్ని రక్షిస్తుంది, లేకపోతే భక్షిస్తుంది. స్వరభంగం అవ్వడం వల్లే వృత్రాసుడు తెచ్చిపోయాడు, తెలుసు కదా మీకు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే స్వరభంగం అవ్వడం అంటే అక్షరములు ఎక్కడ ఎలా విరిచి ఉచ్చరించాలో తెలియాలి. అందుకే ప్రతి వేద పండితుడికి పూర్వం ముందు భాషను బాగా నేర్పేవారు. జ్యోతిష్కుడికి సంస్కృతం కష్టపడి నేర్చుకున్నాకే జ్యోతిష్యంలోకి అడుగు పెట్టేవారు, అప్పుడు వాడికి ఆ శ్లోకానికి అర్థం తెలుస్తుంది. నిజంగా జ్యోతిష్కుడు నా దగ్గరికి వచ్చాడు, చాలా కాలం నా దగ్గర కొంతకాలం సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఆ కోడలు వచ్చి ఇదో కవల పిల్లలు కొట్టాలంటే ఇలా ఉండాలండి అన్నాడు. ఏదయ్యా శ్లోకం అన్నాను. భవితాయ మలోదయ అండి అన్నాడు. భవితాయ మలోదయ అంటే ఏమిటి ఆ శ్లోకం అన్నాను మళ్ళీ. మలోదయ అంటే మలము పుడుతుంది అని అర్థం. మలం అంటే మీకు నేను చెప్పక్కర్లా. ఈ భవితాయ మలోదయ ఏంటంటే అది నిజంగా భవిత యమలోదయ, యమళ అంటే కవలలు అని అర్థం. యమల శబ్దం వరకు జంట కవలలు, యమల ఉదయ భవిత యమలోదయ. వీడికి చదవడం రాక భవితాయ మలోదయ, భవితాయ మలోదయ అంటే రోజు వాటిలో మలం పుడుతుంది అది రాసినమాట. నేను ఇందులో ఒక్క అక్షరం కూడా సత్యం చెప్పట్లా. ఏనాడు నేను ఉపన్యాసంలో చెబుతున్నది హాస్యానికి కూడా అబద్ధం అంటలా, దానికి సాక్షి అమ్మవారు అనమాట. ఇది జరిగింది నేటికి 15 సంవత్సరాల క్రితం. ఎందుకని? వాడు చూస్తే జగత్ ప్రసిద్ధికి ఎక్కేస్తారు. ఓ జ్యోతిష్కుడు అంటారు, వాడి దగ్గర వెళ్ళిపోవడం, ల్యాప్టాప్లో టిక్ చూసేసి ఏదో చెప్పేయడం, వీళ్ళు చేసేయటం, కొంపలు పెరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యయ్యో ఎంత దరిద్రపు పదాలు ఉపయోగిస్తున్నారు, దీనివల్ల వాడు నష్టపోతున్నాడు, లోకం నష్టపోతుంది. దీనివల్లే వాడు ముహూర్తం పెడితే వాడు పెళ్ళైతే రేపు పెడాలి, ఇవాడు వాడు ఇల్లు కొనుక్కుంటే మర్నాడు అమ్మయ్య. ఎందుకు వస్తుంది అంటే అరపరపాండిత్యం. మన వ్యక్తిగత దోషాలతో పాటు ఆ దోషాలు కూడా పట్టుకుంటాయి అనమాట. అందుకని ఆచితూచి పదములను వాడవలను అని అందుకు చెప్తున్నాను అనమాట. చిత్ర అసలు పేరు దానికి. చిత్ర అనే నక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది చైత్రము. గుర్తుపెట్టిన మాసములకు మనకు పేర్లు ఎలా వచ్చాయి? చిత్రలో పూర్ణిమ నాడు చిత్రం ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠం, పూర్వాషాఢ గాని ఉత్తరాషాఢ గాని పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం, పూర్వ భద్ర ఉత్తర భద్ర ఉంటే అది భాద్ర పదమాసం, శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణం, అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వయుజం, అశ్వయుక్కు అందుకని ఆశ్వయుజం అయిందనమాట. ఇవి మాసాలకు పేర్లు వచ్చినవన్నీ కూడా. కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీకం, మృగశిరం ఉంటే మార్గశిరం, పుష్యమి నక్షత్రం ఉంటే పుష్యమాసం, ఉత్తర పల్గుని లేక పూర్వ పల్గుని నక్షత్రం కనుక పూర్ణిమ నాడు ఉంటే రెండింటి ఏదన్నా అది పాల్గొన మాసం. ఇది గుర్తుపెట్టుకోండి మీదట. కాబట్టి ఏ నక్షత్రం ఎలా ఉచ్చరించాలో తెలియాలి. ఆ చిత్ర అని దానికి నామం ఇచ్చిన ఒక గొప్ప ప్రభు ఉండేవాడు ఒక జ్ఞాని, అమ్మవారి ఉపాసకుడు. అతని వంశంలో చైత్ర వంశ సముద్భవుడై సురధుడని ఒక రాజు చాలా కాలం పరిపాలించాడు భూమండలాన్ని. ఆ రాజుగారికి బాగా ధనం ఉన్నది, జ్ఞానం ఉన్నది, భార్య మంచిది, పిల్లలు గొప్పవాళ్ళు, మంత్రులు గొప్పవాళ్ళు. దాంతో హాయిగా పరిపాలన సాగింది. ఇలా కొంతకాలం సాగినట్టు ఎల్లకాలం సాగుతాయా? ఎప్పుడు రోజులు మనమే అయితే మనకి మన మించిన రెచ్చిపోము. సాగినంత కాలం నాకు గొప్ప లేడు, సాగకపోతే చతికిల పెడతాం. అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. అందుకే అన్ని బాగుండు రోజుల్లో చాలా జాగ్రత్తగా నిర్గర్వంగా అమ్మ అంత నీదే అని పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడు మన మాట నెగ్గుతుంది అనుకోకండి. ఎలక్షన్లో ఐదు ఆరు సార్లు ఎక్కచ్చు, ఆరో సార్లు నెగ్గుతాడే నమ్మకం లేదు, ఒక దగ్గర వీడు ఉంటాడని నమ్మకం లేదు. కాబట్టి ప్రతి జీవితంలోనూ కూడా ఒడిగు ఉడుకులు ఉండి తీరుతాయి. పాప ఈ రాజుగారు హాయిగా పరిపాలిస్తున్న కాలంలో ఆయన కూడా కాలం కలిసిరాక అక్కడ కోలా విధ్వంసులు అని కొంతమంది ఉండేవారు. కోలా విధ్వంసిన అని చెప్పారు బోలంలో. అంటే అర్థం ఏంటో తెలుసా? రెండు అర్థాలు. పందుల్ని వేటాడి తినే జాతి ఒకటి, వాళ్ళని కోలా విధ్వంసులు అని అంటారు. కోలా అంటే పందులు, వాటిని లాగి పెట్టి కొట్టి చంపి తినేవాడు అని ఒక అర్థం. అందులో రెండు శకలు ఉన్నాయి, ఒకటి కోలా విధ్వంసులే, రెండో వాళ్ళు కూడా కోలా విధ్వంసులే. మొదటి వాళ్ళు పందుల్ని వేటాడి తినేవాళ్ళు, రెండో వాళ్ళు కోల అవిధ్వంసిన పందులను అసహించుకుని గోవుల్ని మాత్రమే తినేవాళ్ళు. అంటే మీకు నీకు ఎప్పక్కర్ల, వాళ్ళకి పంది అంటే చాలా కోపం. మత కలహాలు రాగొట్టడానికి పందులు వాళ్ళ ప్రార్థనలు కదా వారేసేవారు. అందుకే ఆ జాతి అనమాట. ఈ రెండు జాతులు వాళ్ళు కూడా, వాళ్ళేమో పందులు తినే జాతి, వాళ్ళేమో పందులను అసహించుకునే జాతి, ఇద్దరు కుంభక్కయ్యారు. ఆ రెండు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెప్పొట్టుకు తెచ్చిపోతాయని ఆ మతాల గురించి నేను చెప్పక్కర్లా. ఆ ఇద్దరు కలిసి పాపం ఈ రాజుగారి మీదకి రహస్యంగా రాత్రికి రాత్రి దండయాత్రకు వచ్చి పడ్డారు. ఈయన సిద్ధంగా లేడు, కాలము కలిసి రాలేదు. అందువల్ల ఏమైపోయింది, యుద్ధరంగంలో ఓడిపోయాడు. దానికి తోడు ఈ మంత్రులు ఉంటారే, ఒక్కొక్క మంత్రి చాలా మంచి మంత్రులు ఉంటారు, ఒక్కొక్క మంత్రి కంత్రి. వీడి దగ్గర ఉన్న దురదృష్టం ఏమిటంటే డబ్బుకి లొంగిపోయి ఇతని గుట్టుబట్లు రహస్య మార్గాలు చెప్పి మొత్తం మీద వీడిని తుక్కు కింద ఓడించేశారు. ఒక్కడు మిగిలాడు. భార్య ఎటుపోయిందో తెలియదు, ఆవిడ పారిపోయింది, పిల్లలు పోయారు, కోసం మొత్తం ధనాగారం అంతా అపహరింపబడింది. ఈయన తుక్కుగా ఓడిపోయాడు, నాన్నమడు లేడు. దాంతో పాపం ఏకాకి హయమారుహ్య జగా మగఘనం వనం, ఒక్కడైపోయాడు పాపం. అనేకాక్షోహిణి సైన్యంతో నిరంతరం పరివేష్టింపబడి ఉండే మహారాజు ఇంతమంది జనం సేవలు చేస్తూ ఉంటే టీవీగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించే రాజుగారు ఇవాళ ఒంటరిగా వెంట ఒక్కడు లేక ఏకాకి అయిపోయాడు బాబాయ్. ఏకాకి హయమారుహ్య, ఓ గుర్రం ఎత్తి పాపం రథం మీద పెడితే దొరికిపోతాడు. అదే గుర్రం అయితే మారు వేషంలో పెడితే ఎవడో వెళ్ళాడో తెలియదు. గుర్రాలపై చాలా మంది పెడతారు, కానీ రథం వేసేది రథం మీద జెండా, ఈయన జెండా ఎవరికైనా గుర్తే. అందుకని రహస్యంగా తప్పించుకుపోవడానికి ఒక్క గుర్రం ఎక్కి కీకారణ్యంలోకి పోయాడు పాపం. లోపల లోపల దుఃఖిస్తూ కాలమిలా అయిపోయింది, బంగారం లాంటి రాజ్యం నాశనం అయిపోయింది, భార్య ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయారో అని బెంగపెట్టుకుని దిక్కు తోచక తిరగ్గా తిరగ్గా అక్కడ తత్రాశ్రమ భద్రాక్షీత్ ద్విజవర్యస్య మేధసః, సుమేధుడు లేక మేధ అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు అక్కడ. చాలా గొప్పవాడు ఆయన. ఆ సుమేధ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. కష్టంలో సుఖం అంటారు. ఎప్పుడైనా మనకి దుఃఖం కలిగితే ఆ దుఃఖం నుంచి మనల్ని రక్షించే ఏకైక వ్యక్తి గురువులు మాత్రమే గుర్తుపెట్టాడు. ఓహో సద్గురువు దొరికాడంటే పరమ దుఃఖం నుంచి బయటపెడతాడు. తన మంత్రశక్తితో ఉపదేశంతో ముందు చిత్తశాంతిని ఇస్తాడు. మనప్రశాంతి రాగానే కష్టం నుంచి బయటపడడానికి కావలసిన మంత్రోపదేశం చేస్తాడు. ఈయనకి ఆ సుమేధుడు అనేటటువంటి గురువు దొరికాడు. వెంటనే వెళ్ళి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని, అయ్యా నేను ఓడిపోయాను ఏంటంటే ఆయన అన్నీ తెలుసు, ఆయన ఏం మాట్లాడుకుంటా నాకు అన్నీ తెలుసు నాయనా, అదిగో నా ఆశ్రమంలో ఒక ఆశ్రమం నీకు ఇస్తున్నాను, హాయిగా అందులో కూర్చో, నా శిష్యులు నీకు రోజు కావలసిన ఆహారం అందిస్తారు, తిట్టు ప్రశాంతంగా గడుపుతున్నాడు. ఇంకెంత మించి ఏం మాట్లాడలేదు. వెంటనే ఆయన ఒక పర్ణశాలలో ప్రవేశించాడు. ఏదో గురువుగారు పురాణం చెబుతూ ఉంటే వినేవాడు. పొద్దుటే లేచి స్నానం సంధ్యావందనం అన్నీ చేసుకుని వాడిచ్చే ఫలాలు అవి తింటూ ఏదో మృష్టాన్న భోజనం చేసేవాడు. ఇప్పుడు కేవలం తుప్పలు పళ్ళు వీటితోటి బతుకుతున్నాడు అన్నమాట. నారింజకాయ, యాపిల్కాయ, ఏదో కందదుంప ఇలాంటివన్నీ పక్కన పెడతారు చూడండి. వీటిని తింటూ పచ్చి ఆహారం తింటాడు అనమాట. ఒక్కొక్కరు చెప్పాలంటే ప్రాకృతిక ఆహారంలో పడ్డాడు. ఇప్పుడు 9 రోజులు గడిచింది. రోజు రోజుకి మనస్సులో అశాంతి. గురువులు పూర్వ పూర్వకాలంలో అరణ్యాలలో వేదాధ్యయనం చేయిస్తూ వీలున్నప్పుడల్లా పురాణ గాథలు చెప్పేవారు. పురాణ గాథలు గొప్ప మనఃప్రశాంతిని ఇస్తాయి. ఎదురుగుండా కూర్చుని వినేవాట, కానీ అదే చిత్రము మనస్సుకు మాత్రం శాంతి కలగడంలా. ఇంతేంద్ర పోయింది మాటల, ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, రాజ్యం పోయింది. పైగా భార్య ఏమైందో తెలియదు, పిల్లలు ఏమయ్యారో తెలియదు. ఎన్ని కథలు విన్నా మనస్సుకి ఆయనకి శాంతి కలగడంలా. అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటే వీడికి సమయానికి ఎవడు దొరకాలో వాడు దొరుకుతారు. ఆ అడవిలోకి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన గొప్ప వ్యాపారి, ఒక వైశ్యుడు అనమాట. అతని పేరు సమాధి. ఏడుస్తూ అతను వచ్చాడు. రాజుగారికి ఏడుస్తున్నవాడు దొరకగానే ఓదార్పు దొరికింది. ఏడ్చేవాడికి ఏడ్చేవాడు దొరికాడు అనుకోండి, కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టంలో ఉన్నవాడు దొరికితే అతను తెలియని ఆత్మీయత అనమాట. మీకు ఆశ్చర్యంగా ఉంటాయి అనమాట. వ్యసనపరుడికి వ్యసనపరుడు దొరికాడంటే ఎంత ఆనందంగా ఉంటారు మీకు. ఈ రైల్వే స్టేషన్స్లో సిగరెట్లు కలిచేవాళ్ళంతా తోట చేస్తారు. అంత వాళ్ళకి అదొక ఆనందం. ఎవడి లక్షణం వాడే అనమాట. అబ్బా నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు మా పీఠంలో కూడా ఉంటారు కొంతమంది శిష్యులు, పాత వ్యసనం వదిలించుకోలేదు, గురువు గారి దగ్గర బయటపడరు కానీ వాడు దండం పెడితే నిత్యాగ్రహంత్రం వల్ల అద్భుతమైన ధూపదీపం ఏం చేయాలని నాకే వస్తే ముందనమాట. వీళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారండి. వీళ్ళు మాత్రం ఎప్పుడు ఏక చిత్తం అనమాట. ఐకవచ్చు అంటే వాడదైక, అంత ఐకవచ్చుకి ఎక్కడ ఉండదు. ఇంకా ఏ శిష్యులతో కలవరు, ఈ నలుగురు ఎప్పుడు కలిసి కూర్చునేవారు. ఎప్పుడు ప్రయాణంలో తీర్థయాత్రలకు వచ్చిన ఈ నలుగురు కనిపిస్తుంటే నాకు అనుమానం వచ్చి ఏమిటి ఎంత ఐకవచ్చు వెళ్ళదని ఎంక్వైరీ చేయగా అసలు రహస్యం ఇది. అందరూ నిత్య ధూపాకులు అనమాట పాప వాళ్ళు మహానుభావులు. ఇలాగా ఈతడు వ్యసనంలో ఉన్నాడు, కష్టంలో. ఆ కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టపడి దొరకగానే వెంటనే దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఎందుకయ్యే ఏడుస్తూ మంచి ధైర్యంగా ఉండాలి అన్నాడు పైగా. తమరెవరు ఏమిటి కష్టం ఏమిటంటే అప్పుడు వచ్చినవాడు సమాధి నామ వైశ్యోగం ఉత్పన్న ధని నాం కులే. నేను మంచి ఐశ్వర్యవంతుల కులంలో పుట్టాను, వైశ్యుణ్ణి, నన్ను సురధుడు అంటారు, చాలా సంపాదించాను, కోట్లకు పడగలెత్తాను. పూర్వకాలంలో ఒక కోటి బంగారు నాడారు పోగయ్యాక వాటిని బ్యాంకుల్లో వేసిన రాజుగారి దగ్గర పెట్టిన ఇంకో వడ్డీకి తిప్పిన ఒకటి దొరుకుతాయో దొరకవు అనే భయంతో కొంత డబ్బుని భవిష్యత్తు కోసమని దాచేవారు. దాచినప్పుడు ఏం చేసేవారట, ఒక కుండలో ఈ కోటి బంగారు నాడారు పోసి ఈ కొండని పెరట్లో, పెరడంటే ఆ రోజుల్లో 10 ఎకరాలు 25 ఎకరాలు భవనాలు కట్టుకునేవారు పని. అందుకని అందులో తవ్వి అందులో పాతి పెట్టి మరి కోటి బంగారు నాణ్యములు ఉన్నటువంటి కొండ రేపొద్దున ఎక్కడ పాతి పెట్టేవో తెలియదుగా. మళ్ళీ భూమి అంతా దొరడం కష్టం కనుక దాని మీద ఒక పడగ పెట్టేవారు, ఒక నాగేంద్రుడి పడగను అనమాట. అంటే ఈ పడగ కింద కోటి నాణ్యాలు ఉన్నట్లు లెక్క. అందుకే పాతకాల పిల్లల్లో పడగ ఉందంటే గ్యారంటీగా కింద బాగా నాణ్యాలు ఉన్నట్టే. ఇప్పుడు పాతమంది తవ్వమని కాదు, కానీ ఆ రోజుల్లో కోటికి నా పడగ ఎత్తేవారు అనమాట. అది కోటికి పడగ ఎత్తడం అంటే. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వస్తే దీని కింద తవ్వి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వ్యాపారాలు చేసుకునేవారు. అలాంటివి ఆ రోజుల్లో ఇతను 14 కోట్లకు పడగెత్తాడు, అంతటి డబ్బున్నవాడు. కానీ పిసిరు కొట్టుతనంతో ఎవరికి రూపాయి ఇవ్వకపోవడం వల్ల పిల్లలకి కోపం వచ్చి ఆ ఎంత సంపాదించినా మా నాన్నగారు ఖర్చు పెట్టుకోవడానికి ఏమి ఇవ్వడం లేదు, ఇదేమి తండ్రి అని కోపగించి ఏకంగా తల్లితో కలిసి అంటే ఈయన భార్యతో కలిసి కొమ్మక్కై మెడ పట్టుకుని ఇంట్లోకి పెట్టేశారు. చీపు అని ఆస్తి అంతా లాగేసుకున్నారు. సంతకాలు పెట్టినట్టే బలాత్కారంగా వేలుబద్దలు వేయించుకున్నారు. మొత్తం దస్తావేజు లాక్కుని గెట్టేస్తే ఏడుస్తూ అడవిలోకి వచ్చాట. అయ్యా ఎంతో కష్టపడి కోట్లు సంపాదించానండి, ఎన్ని సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఉంది, నాకు కర్మ కాకపోతే నా భార్య నా పిల్లలు ఎవరి కోసం ఇంత ఆస్తి సంపాదించారు, వాళ్ళే గెట్టేశారు, ఇక నాకు దిక్కే ఉంది అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏడవకయ్యా నాకు బలివడివి దొరికి నా రాజ్యం పోయింది, నీకేమో వ్యాపారం పోయింది, ఇద్దరు దొందు దొందే దొందప్ప, మన ఇద్దరు కూర్చుందాం అని ఇద్దరు కలిసి మహర్షి దగ్గరికి వెళ్ళారు. మహర్షి ఇతడు కూడా కష్టంలో ఉండి వచ్చాడు, నా గుడిసెలో అట్టే పెట్టుకోరా అంటే ఆశ్రమంలో అట్టే పెట్టమన్నాడు మహర్షి. ఇద్దరూ వీలున్నప్పుడల్లా హా నా రాజ్యమా అని రాజుగారు, అయ్యో నా కోట్లు అని ఆయన, ఇద్దరు దుఃఖిస్తున్నారు. ఓ రోజు ఇద్దరికీ దుఃఖం పెరిగిపోయింది. అప్పుడు రాజుగారు ఈయన ఓదార్చి, ఏమయ్యా నీ భార్య మీద ఎందుకు నీకు వ్యామోహం, మెడట్టు గెట్టేసింది, నీ పిల్లలు చీ అన్నారు, ఇంకా నా పిల్లలు నా డబ్బు అంటారు ఏంటంటే ఏం చెప్పమంటాం అయ్యా, కష్టపడి సంపాదించాను మహారాజా, నీకేం తెలుస్తుందని బాధ, నా డబ్బంతా నా పిల్లలు తగలబెడుతున్నారేమోనని బాధ, నా ఇల్లు పొరపాటున తాకట్టు పెడతారేమోనని మరొక బాధ, నా భార్య ఏమైపోయిందో అని ఇంకో బాధ. ఈ విధంగా అనుక్షణము వాళ్ళనే తలుచుకుని ఏడుస్తున్నాను అన్నట్టు. నువ్వు అన్నది నిజమే, నేను రాజ్యం నుంచి వెళ్లి వచ్చినప్పటి నుంచి నారాజ్యం ఏమయ్యిందో నా కోశం ఏమయ్యిందో నా అమాత్యులు ఏం చేస్తున్నారు అని అదో బాధ. కనపడకుండా పోయిన భార్య ఏమయ్యింది, పిల్లలు ఏమయ్యింది, పిల్లలు ఏమయ్యారని మరో దుఃఖం. ఈ దుఃఖం నన్ను బట్టి పీడిస్తోంది. అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది? ఇదేదో కనుక్కుందాం గురువు గారి దగ్గరికి అని ఇద్దరూ కలిసి జపానంతరం పిల్లలకి పాఠం చెప్పడానికి ఆసనం మీద కూర్చుని ఉన్న మేధస్సుడి దగ్గరికి వెళ్ళారు. సుమేధ మహర్షికి నమస్కరించి, అయ్యా మేమిద్దరం అన్నిటికీ అతీతంగా ఉందాం అనుకున్నది, ఏదో ఒక దుఃఖం పీడిస్తూనే ఉంది. రాజ్య వ్యామోహం నాకు, కుటుంబ వ్యామోహం ఆయనకి. ఎందుకు మాకు ఈ వ్యామోహం? పోనీ మేమేమి అపవిత్ర ప్రదేశంలో లేవు, మీలాంటి మహాత్ముల ఆశ్రమంలో ఉన్నాం. మీ వంటి వారు చెబుతున్న అపూర్వ పురాణాన్ని శ్రద్ధగా వింటున్నాం. ఇన్ని పురాణాలు విన్నా దుఃఖం పోవడం లేదంటే ఏదో బలమైన కారణం ఉంది అనగా ఆయన చిరునవ్వు నవ్వి అప్పుడు అన్నాడన్నమాట, ఈ చరాచర జగత్తంతా ఒక మాయ చేత ఆవరింపబడి ఉంది. ఆ మాయ పశువులు పక్షులు అనే తేడా లేకుండా అన్నింటినీ పట్టి పీడిస్తుంది. చూసారా? కేచిత్ దివాంధాః, కొన్ని పగటిపూట కళ్ళు కనపడకుండా దాక్కునే ప్రాణులు అంటే గొడ్లబొబ్బలు, వాటికి రాత్రి తప్ప పగలు కనపడదు. మరికొన్ని రాత్రి పూట కనబడకుండా ఉంటాయి, కొన్ని పగలు రాత్రి కూడా సరిగ్గా కనబడని ఉంటాయి. కొన్ని జంతువులు నోటితోటే ఆహారం సేకరిస్తాయి, మళ్ళీ ఆ నోటితోటే బలవశక్తి చేస్తాయి. తెలుసు మీకు కపోత పక్షులు ఉన్నాయి, ఈ కపోత పక్షులు తలకిందులుగా వెళ్ళాడతాయి. వాటికి ఆశ్చర్యం మలద్వారం ఉండదు, నోరే మలద్వారం, నోరే ఆహార సేకరణకి. ఎక్కువగా పశ్చిమ గోదావరిలో ఆ లక్కవరం ఆ ఏరియాలో కనపడతాయి. అందుకే మీరు గుర్తుందో లేదో పూర్వం వాటి కళ్ళు కూడా కనపడవు. చిత్రం భగవంతుడు వాడి కళ్ళు కూడా ఎవరా, ఏ పాపం చేసే తలకిందులుగా వెళ్ళాడతాయి. తిండి దాంతో మలము దాంతో, అందుకే కళ్ళు లేని కపోతిని బావో అని వారు మనం గుర్తుందో మీకు ఇవన్నమాట. కళ్ళు లేని కపోతిని అది కపోతిని కాదు, బోధిని ఇంకో గాదిని. కపోత పక్షులు అంటారు వాడు, అచ్చం పౌరల్లాగే ఉంటాయి కానీ తలకిందులుగా వెళ్ళాడితే ఇంత విచిత్రమైన పక్షులు ఉంటాయని నేను మొదటిసారి చూశాను వాడు చాలా కాలం క్రితం. అలాంటి విచిత్ర ప్రాణులు కొన్ని, నత్తగుల్లలాంటి ప్రాణులు కొన్ని, ఇన్ని రకాల ప్రాణుల్ని మహామాయ తన దివ్యశక్తితో సృష్టించింది. ఆ మాయ విష్ణుమాయగా, యోగమాయగా, జగన్మాయగా, మహామాయగా అనేక నామాలతో కీర్తింపబడుతుంటుంది. శివుడి దగ్గర ఉన్నప్పుడు శివమాయగా, విష్ణువు దగ్గర ఉంటే విష్ణుమాయగా, బ్రహ్మ దగ్గర ఉంటే బ్రహ్మమాయగా, అతీతంగా ఉన్నప్పుడు మహామాయగా, పరామాయగా, మాయగా పిలువబడుతుంది. ఆ మాయ వల్లే ఈ జగత్తంతా పుడుతోంది, పెరుగుతోంది, నశించిపోతోంది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా, జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా, బరాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎంత గొప్ప జ్ఞాని అయినా అన్నీ విడిచిపెట్టి అరణ్యాలలో కఠోర దీక్షతో తపస్సు చేసేవాళ్ళు, యోగాభ్యాస తత్పరులు, మేము జ్ఞానులు అనుకున్న వారిని కూడా ఈ మాయ పట్టుకుంటుంది. వాళ్ళ మనస్సులలో చేరి వారిని సంసార వ్యామోహంలో పడేలా చేస్తుంది. నాకే కోరిక లేదనుకున్న వశిష్ఠుడు నూరుగురు కొడుకుల్ని అందుకే కన్నాడు. మహాతపస్సు చేసి పైకి వస్తున్నప్పుడల్లా ఈ మాయ వల్లే కోపావేశాలకి లోనై విశ్వామిత్రుడు భ్రష్టుడయ్యాడు. ఉపమన్యుడు లాంటి మహాత్ములు ఈ మాయ వల్లే అప్పుడప్పుడు క్రోధావేశాలకి లోనై శాపాలు పెట్టి తమ తపశ్శక్తిని పాడు చేసుకున్నారు. ఈ మాయ స్తోత్రాలకి లొంగదు, ఈ మాయ దేనికి మనకి పట్టుబడదు. కేవలం భక్తియుతులకు మాత్రమే స్వయంగా తనంత తాను చెక్కుతుంది. ఈ మాయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పట్టుకుంటుంది. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేమన్నది, దీనికి లొంగని వాడు ఎవడు ఉండదు. సంసార వ్యామోహంలో మనం పడుతున్నామంటే ఈ మాయ ఏ మూల కారణం? నాకేం వద్దంటాడా, కానీ మళ్ళీ ఆ వస్తువు కనపడగానే టక్కన వ్యామోహంలో పడిపోతాడు. ఈ పూట ఉపవాసం ఉందామనుకుంటాడు, ఎవరో పట్టుకొచ్చి మంచి రెండు మిరపకాయ బజ్జీలు కమ్మగా వేయించిపోతే కారంతో ఉందో అక్కడ వేయగానే ఇంకొక బజ్జీ అంటాడు. ఇది వ్యామోహం అంటే. అన్ని జయించానంటాడు,
మళ్ళీ ఆ పాయసము చూడగానే ఆయాసం వచ్చేదాకా తింటాడు. ఇలా అనుక్షణ వస్తువులని కాని కోరికలని కాని జయిద్దాం అనుకున్నవాడు జయించలేక మళ్ళీ దాన్ని వెంటబడుతున్నాడంటే అదే మహామాయ. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఆయన, జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానులు అనుకున్న వారి మనస్సులను కూడా దేవి భగవతి హిస ఆ భగవతి మహామాయ బలాదాకృష్య బలంగా లప్పొచ్చి మహామాయ ప్రయచ్చతి, ఆ మాయ సంసారంలో తోసిపోతుంది. అందువల్ల దానివల్లే జంతువులు వ్యామోహంలో పడుతున్నాయి, పక్షులు వ్యామోహంలో పడుతున్నాయి, మీరు వ్యామోహంలో పడ్డంలో ఆశ్చర్యమేముంది రాజా ఓ ఐశ్వర్య. చూసారా పిచ్చుకలు ఎదురుగుండా గూడు కట్టుకున్నాయి చెట్టు మీద, పిల్లలకి అప్పుడే నోరు తెలుస్తూ ఎర్రగా ఉన్నటువంటి నోళ్లతో ఉన్న పిల్లలకి ఆహారం పట్టుకొచ్చి తాము తినడం మాని నోట్లో పెట్టి చుక్చుక్ చుక్కని పెడుతున్నాయి. చూసారా నిజంగా తల్లిదండ్రులకు ఆకలి వేస్తోంది, కానీ వాటి ఆకలిని కాదనుకుని పిల్లలకు అన్నం పెడుతున్నాయి పక్షులు. మనం కూడా అంతే, మన కోరికలను జయించి మనకి ఎన్ని ఖర్చులున్నా వాటిని అదుపులో పెట్టుకుని మా పిల్లలు చక్కగా పైకి రావాలని పిల్లల కోసం ఇళ్ళు కొంటూ, పిల్లల కోసం పలకలు కొంటూ, పిల్లల కోసం డిపాజిట్లు చేస్తూ, పిల్లల కోసమే బతుకుతూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు రెండు జల్లలు కొట్టి పోతారు వాళ్ళ దాన్ని వాళ్ళు, అయినా వాళ్లే కావాలని కోరుకుంటారు. ఇదే మహామాయ. ఇతడు సంపాదించిన సంపాదనంతా లాక్కుని బయటికి కంటినా వాళ్ళ మీదే ప్రేమ. ఎంత గింజుకున్నా మా పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు తప్ప పొరపాటు కూడా పద్మాగర్ గారు నడవ పెట్టి చేద్దామని ఒక్కడే ఉంటాడా? అంటే మీరాడి జ్ఞానం గురించి అంటే సహజంగా లోకమాయ, ఇది మహామాయ. అంత తేలిగ్గా ఈ చేత్తో అమ్మోవాడు పరాయి వాడు వీడు రావాడు, అందరికీ ఇదే లక్షణం వస్తుంది. ఈ మాయ వల్లే మనం సంసార వ్యామోహంలో పడుతున్నాం నాయన. అందుకే నీకు రాజ్య వ్యామోహం, ఇతడికి కుటుంబ వ్యామోహం అనగానే రాజుగారికి అనుమానం వచ్చింది. కాశి ఆవిడ ఎవరు, ఆ మాయ ఎలా పుట్టింది, కథ ఉత్పన్న ఎలా పుట్టింది అంటే వేరు అడవుడు పుట్టడం ఏమిటి, స్వయంభు తన ఎంత తానే ఉంది, సర్వవ్యాపిని అనంత శక్తి, ఇక్కడ ఉంది అక్కడ లేదు అనుకుండా ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన ఒకనొక అపూర్వ దివ్యశక్తి మహామాయ అంటే. ఆ మాయ ఎప్పుడు ఉంటుంది, సనాతని గుణమయి, అందుకే ఆవిడ్ని నారాయణి అంటారు. జలాల్లో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది, అగ్నిలో ఉంటుంది, వాయువులో ఉంటుంది, మళ్ళీ వీటికి అతీతంగానూ ఉంటుంది, గుణాలతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నిర్గుణగా ఉంటుంది. అటువంటి మహామాయ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపములకు అవతారములని పేరు. ఆవిడ మొట్టమొదట ధరించిన ఒక అపూర్వమైనటువంటి రూపము విష్ణుమాయ అని ఇక్కడ నుంచి వరస్సు అద్భుతమైన అమ్మవారి చరిత్ర చెప్పాడు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో కలిగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సురథుడనే రాజుగారికి, ఈ సమాధి అనేటటువంటి వైశ్యునికి సుమేధుడు అనేటటువంటి మహర్షి చెప్పాడు. ఆయనకే మేధావి అని కూడా పేరున్నమాట. ఆ మహర్షి చెప్పిన కథ, ఈ కథ వంటి కథ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. పరాకాష్ట, దేవీ భాగవతం, ఈ దుర్గా సప్తసిద్ధి, ఇవి మంత్రశాస్త్రాలు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే వస్తుందో తెలిసే ఇది వినడం అంటే అంత తేలిక కాదు. ఇది వినడానికి కూడా అర్హత కావాలన్నారు. అనగా భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో వినేవారు పూర్వం. ఇది చెబుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్లు గారి జీవితాన్ని ఎంతోమంది చరితార్థం చేసుకున్నారు. ఇది కొన్ని వేల యజ్ఞములతో సమానంట. ఈ కథ వినడం అంటే 10,000 యజ్ఞముల కంటే, 100,000 అశ్వదానం కంటే, 1,00,000 గజదానాల కంటే, 1,00,000 గోదానాల కంటే ఈ కథ వినడం వల్ల వచ్చే ఫలితం చాలా గొప్పదన్నమాట. నేను చెప్తాను, ఇది నా ఉపాస్య దేవత అమ్మంటే. అందుకే ఈ కథ చెప్తున్నప్పుడు అలా శరీరం ఏదో తెలియని ఒక గౌరవ పాఠకులను అవుతుంది. మహాభాగ్యవంతులు కనుక మీరు కొంతమంది వినగలుగుతున్నారు, మహాభాగ్యవంతులు కనుక నేను చెప్పగలుగుతున్నాను, లేని వాళ్ళ గురించి అనవసరం అనుకోవడం కూడా. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో ఉన్న కాలంలో గాఢంగా నిద్రపోతున్నాడు ఆ జలప్రళయంలో శ్రీ మహావిష్ణువు. యోగమాయా ప్రభావం వల్ల ఈ యోగమాయ అప్పుడు ఆయన పట్టుకుంది. దానికి తామసీమాయ అని పేరు. మానవుడికి గాఢంగా నిద్రపడితే అది తామసీమాయ, గాఢంగా నిద్రపట్టకుండా మధ్యరకంగా నిద్రపడితే రాజసీమాయ, అసలు నిద్ర లేకుండా బతుకుతున్నాడంటే తపశక్తితో అది సాత్వికీమాయ. సాత్వికీమాయ కష్టం, రాజసీమాయ అని ఉంటుంది. అది కుర్చీలో కూర్చుంటే నిద్రపోతారు వాడు. వీలున్నప్పుడల్లా స్తంభాలి దారబడి కసి మునిగేస్తారు. ఇది రాజసీమాయ. ఇంకా తామసీమాయ, ఇవాడు ఎన్నిసార్లు లేపినా ఏనుగుతో తొక్కినా వాడు లేవడు కుంభకర్ణుడు. కాబట్టి సహజంగా తామసీమాయ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ రాజసీమ ఎక్కువ మందిని పట్టుకుంటూ ఉంటుంది. చూశారు కదా మీరు అప్పుడప్పుడు కుర్చీలో కూర్చుని ఉపన్యాసంలో కూడా నిద్రపోగలుగుతారు,
వారి రజమ సుకృతం.
అలాగే ఇప్పుడు ఈ విష్ణువుని ప్రళయకాలంలో తామసిక మాయ పట్టుకుంది, ఆ మాయ వల్ల గాఢంగా నిద్రపోయాడే. అలా నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు కుడి ఎడవ చెవుల్లోంచి కొంచెం గులిమి బయటకు వచ్చింది. ఆ గులిమిలో నుంచి మధువు, కైటభుడు అని ఇద్దరు రాక్షసులు పుట్టారు. ఎడవ చెవి నుంచి పుట్టినవాడు మధువు, కుడి చెవి నుంచి పుట్టినవాడు కైటభుడు. ఈ ఇద్దరు రాక్షసులు చెవి గులిమి నుంచి పుట్టారు కదా. కర్ణ మలోద్భూతౌ విష్ణు కర్ణ మలోద్భూతౌ, విష్ణువు యొక్క కర్ణము నుండి ఉద్భూతులు అయ్యారు కదా వాళ్ళు. సాధారణంగా మీరు ఎప్పుడు చూడండి, చెవి గులిమి ఓ చింతపండు ముద్ర ఉంటుంది నల్లగా, అందుకే పుట్టినవాడు కూడా నల్లగా చింతపండులాగే ఉన్నారు, భయంకరమైన రంగులు వాడు, మహాభీకరంగా ఉన్నారు వాడు. వాడిద్దరు నీళ్ళలో పడి మనిద్దరం ఎవరం, అసలు ఎందుకు పుట్టాము, మన తండ్రి ఎవరు, మన కర్తవ్యం ఏమిటి అని ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములను మాత్రం గ్రహించారు, ఇద్దరు ఒకే విష్ణువు చెవుల్లోంచి పుట్టడం వల్ల ట్విన్స్ అన్నమాట. వాడు కమల పిల్లలు స్నేహంగా ఉండేవారు. కవల పిల్లలు రెండు రకాలు, కొట్టుకు తెచ్చిపోయే కవల పిల్లలు కొందరు, కలిసి ఉండే కవల పిల్లలు, వీడు కలిసి ఉండే కవల పిల్లలు. అందుకని ఇద్దరు ఐకమత్యంతో అన్నయ్య తమ్ముడు మనం ఎవరం ఏం చెయ్యాలి అనుకుంటూ ఆ నీళ్లలో ఏదైనా మొదలెట్టారు. అప్పటికి భూమి లేదుగా మరి, కేవలం జలం. ఈ జలంలో ఢామ్ ఢామ్ అని ఈదుతున్నారు నీటి ప్రాణులు గనక. అప్పుడు తమాషా జరిగింది, నీటిలో టపటప ఈదుతూ ఉండగా ఆ నీళ్లలో శబ్దం ఒకటి పుట్టింది. చేత్తో కొడుతున్నప్పుడు అందులోంచి ఒక గొప్ప శబ్దం పుట్టింది, క్లీమ్ అని. ఓహో ఇది చాలా బాగుంది అనుకున్నారు వీళ్ళు, ఈ అక్షరం బాగుందనుకుని క్లీమ్ క్లీమ్ అని చెప్పేస్తున్న మొదలెట్టారు. సృష్టి ఆరంభకాలంలో అనుగ్రహించేటప్పుడు అమ్మవారు బీజాన్ని ఇలా ఉపదేశించింది. ఉపదేశం లేకుండా మంత్రం చేయకూడదు, మరి ఉపదేశం ఎవరు చేయాలి, అప్పటికి ఎవరు గురువులు లేరు. అందుకని పరమేశ్వరి స్వయంగా ఉపదేశించింది. నీళ్ళలో డామర్ కొడితే నీరే ఉపదేశించిందంటే జలోపదేశం అయ్యింది. ఆ క్లీంకారానికి కామరాజ బీజము, కోరిన కోరికలు తీర్చే బీజం అని అర్థం. దాన్ని జపం చేస్తే చాలా సుఖాలు కలుగుతాయి, కాకపోతే వచ్చిన శక్తిని దుర్వినియోగం చేయకూడదు. వీళ్ళిద్దరూ కఠోర నియమంతో ఆ నీళ్లలోనే బాసినవటం వేసుకుని నీటి ప్రాణులు కనుక నీటి మీద తేలి ఆడగలరు వాళ్ళు. అందుకని కూర్చుని క్లీంకార జపం చేశారు. అప్పుడు అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షం అయ్యింది సింహవాహనం మీద. ఏం వరం కావాలో కోరుకోండి నాయన అంది. అప్పుడు వాళ్ళిద్దరము అమ్మా మాకు మరణం లేని వరం ఇమ్మన్నారు, ఇది మాత్రం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీరదేహేన సహజాయతే అర్ధవాప్త శతాంతే వై మృత్యుర్వై ప్రాణినాధ్రువం, ప్రతి వ్యక్తికి పుట్టాక మరణం తప్పదు, ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా నూరేళ్లకైనా మరణం తప్పదు, కాబట్టి మరణం లేని వరం తప్ప ఇంకేదైనా కరుణిస్తాను కోరుకోండి అంటే వాళ్ళిద్దరు ముఖాముఖాలు చూసుకుని అమ్మా మాకు స్వచ్ఛంద మరణం దేహి అన్నారు. స్వచ్ఛంద మరణం దేహి అనగా తాస్తు అంది. స్వచ్ఛంద మరణం అంటే ఏంటి, వారు కోరుకుంటేనే చావు వస్తుంది లేకపోతే చావు రాదు. అలాంటి వరం ఇమ్మనగానే ఇచ్చింది తల్లి. అప్పుడు వాళ్ళిద్దరు ఎగిరి గంతులేసి ఆనందంతో మేము నిన్ను మోసం చేశాము అని ఇలా చక్కలు కొట్టుకున్నారు. నన్ను మోసం చేశామని మీరు ఇలా ఎగిరి గంతులేస్తున్నారు, ఎలా మోసం చేశారు నాయన అంటే ఆవిడ. నువ్వేమన్నావు మరణం లేని వరం ఇవ్వనన్నావు, ఇప్పుడు మాకు స్వచ్ఛంద మరణం ఇచ్చావు. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, మేము కోరుకుంటేనే చావు వస్తుంది. ఈ సృష్టిలో ఎవడు తనంత తాను చావాలని కోరుకోడు, మేము అసలు కోరుకోం, కాబట్టి మేము కోరుకోకపోతే చావు రాదు గనక ఇక మాకు చావు లేనట్టే, మేము మరణాన్ని జయించాం. నువ్వు ఇవ్వని అని పెరిగినటువంటి మాటని మేము నిజం చేశాం, నువ్వు వరం ఇవ్వనన్నావు ఇచ్చేలా చేశాం, కాబట్టి నువ్వు ఓడిపోయావు మేము నెగ్గామన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వి అలాగే నాయన ఆ వరంతో హాయిగా ఉండండి, ఈ వరాన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు మీకు ఏ దోషం ఉండదు, మీకు మరణం నిజంగానే ఉండదు. ఒకవేళ మీరు ఈ వరాన్ని దుర్వినియోగం చేసి లోకాలని పీడిస్తే మహాత్ముల జోలికి వెళితే ఏ వరము మిమ్మల్ని రక్షించదు, వెళ్ళిరండి అది. ఎక్కడ ఏ వట్టి పెట్టుకోవాలో ఆవిడ తిరిగిదా. వీళ్ళు బయలుదేరారు, నీడల్లో ఈదారు హాయిగా. ఈలోపు ఏం జరిగిందంటే శ్రీమన్నారాయణుని నాభి నుండి ఒక అపూర్వమైన కమలం బయటకు వచ్చింది, నీటిపై మంచి అందంగా మెరిసిపోతున్న తెల్లని తామర పువ్వది. గాఢంగా నిద్రపోతున్న నారాయణ నాభి నుంచి బయటకు వచ్చిన ఆ కమలం పుండరీకం అన్నమాట, తెల్ల తామర. ఈ తెల్ల తామర పువ్వు వికసించింది, అందులో నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మగారు పుట్టాడు. బ్రహ్మగారి ఆవిర్భావం కమలం నుంచి పుట్టింది.
అందుకే ఆయన కంజభవుడు, పద్మభవుడు, పద్మగర్భుడు అని పిలువబడ్డాడు. ఆయన పుట్టి పుట్టగానే నేనెవరిని ఏమి చెయ్యాలి అని ఆలోచించాట. ఏమీ తోచలేదు. ఇంతలో ఆకాశవాణి సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలి అంటే ఏదో ఒకటి ఉండాలి ఎక్కడ. ఏమీ లేదు ఆధారం. ఆధారం లేదు, ఆధేయం లేదు. ఓ భూమి లాంటిది ఉంటే దాని మీద సృష్టిస్తాం. సృష్టి చేయడానికి ఆధారం లేదు, పోనీ దానికి కావలసిన ముడి పదార్థాలు లేవు, ఏమీ లేవు. అందుకని ఏం చేద్దామా అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆ సమయంలో నీళ్లలో ఈదుకుంటూ వరంతో గర్వించి ఉన్న వధుగ ఇటుకులు తిరిగి 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 ఈ తామర పువ్వు దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరు ముఖాముఖాలు చూసుకుని అన్నయ్య తమ్ముడు అని ఒకళ్ళొకళ్ళు సంబోధించుకుని, చూసావా ఈ విచిత్రం, మనం పుట్టినప్పటి నుంచి ఈ నీళ్లలో నారిపోయి నాచులా ఉంటున్నాం. మన ఒళ్ళంతా బాగా పాచి పట్టింది ఈ నాచుకి. వీడెవడో దగ్గర తామర పూలు కూర్చున్నాడు, మంచి ఎర్రగా మెరిసిపోతుంది పైగా అందంగా. ఇదే పెద్ద సమస్య. కొన్ని దరిద్ర పార్టీలు ఉన్నాయి, వాడు సంపాదించరు. సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి జెండా పాతి వాడు లాగేస్తారు. వాడు వీళ్ళు అలాంటి వాళ్ళు అన్నాడు. ఫస్ట్ వీళ్ళే ఆ పార్టీకి అధిష్టాన నాయకులు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరికి ఏమిటి ఈ ఋషియ, మనం నీళ్లలో ఉన్నాం, వాడు పువ్వు మీద కూర్చున్నాడు. వాడికి ఆసనం ఉండడం ఏమిటి, మనకి లేకపోవడం ఏమిటి. మనం సృష్టించుకుందాం అనుకోవడంలో వాళ్ళు, మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఉన్నవాడి దగ్గర తల్లి వాడి దగ్గర లాక్కుందాం. అసలు రాక్షసు లక్షణం ఏంటంటే వాళ్ళు కష్టపడి సంపాదించరట. వాడు పొరపాటును కూడా పొలాలు దున్నడం, వ్యవసాయం చేయరు. ఎవరన్నా చేస్తే వాళ్ళు ఆక్రమిస్తారు అన్నమాట. ఇక మాట్లాడితే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇలాంటి మాట్లాడడం ఉపయోగిస్తారు. వీళ్ళు యావత్ జీవితం ఉద్యమాల పేరుతోటి దోచుకోవడం తప్ప దోపిడీ దొంగలు, పరమ పాపాత్ములు దొంగలు వీడు రాక్షసులు అంటే. అందుకని రాక్షస జాతిని అప్పుడప్పుడు విష్ణువు నిర్మూలిస్తూ ఉంటాడు. కారణం అది. ఈ నీచులు ఇద్దరు ఏమన్నారు, వీడెవడో ఇందులో కూర్చుని టీవీగా కనపడుతున్నాడు, వీడి తన్ని కిందకి గెంటి ఈ తామర పువ్వును మనం ఆక్రమించుకుందాం అని ఇద్దరు వచ్చి, ఓరి ఎర్రనివాడ ఎవడవు నువ్వు, ఎవడవైతే మాకి ఆ తామర పువ్వు మాకు ఇచ్చేసి నీళ్ళలో దూకన్నారు. ఆయన అన్నాడు, నేను నీళ్లలో పుట్టలేదు, తామర పువ్వులో పుట్టాను కాబట్టి నీళ్లలో పెడితే నాకు చలిస్తుంది, నేను పద్మాగర్ గారి లాగే తల్లి తట్టుకోలేను నాయన, అంచేత నేను నీళ్లలో దూకనన్నాడు ఆయన. లేకపోతే మాతో యుద్ధానికి రమ్మన్నారు. యుద్ధం చేసే ప్రక్రియ నాకు చేత కాదు, నేను ఇంకా నేర్చుకోలేదు అన్నాడు ఆయన. ఒరే ఎక్కువ విసిగించకు, యుద్ధమైనా చేసి మమ్మల్ని జయించు, అప్పుడు ఆసనం నీది, లేదా ఆసనం ఖాళీ చేసి ఆ పద్మాసనం నాకు ఇచ్చేయి అన్నారు. ఇది నా పేరు మీదుగా రిజిస్టర్ చేయబడిందండి, అంత తేలిగ్గా దీన్ని వదులుకోనండి అన్నాడు ఆయన. దా అంతా వాడు పిడికిళ్ళు బిగించి వెనక వెళ్ళారు యుద్ధానికి. ముష్టి ఉద్యమ్య అన్నారు, అంటే ఇలా పిడికిలు బిగించి వరి వెనక వెళ్ళారు. వెంటనే ఆయన ఏం చేశాడు, వీళ్ళెవరో కొండల్లో ఉన్నారు, ఈ లూటీ చేసేవాళ్ళతో యుద్ధం చేయటం నా వల్ల కాదని టక్కున తామర పూని ఇలా మూసేశాడు లోపల నుంచి, తలుపు వేసుకున్నాడు అనమాట. అంటే పూర్వకాలంలో తలుపులు కొన్ని గట్టిగా ఉండేవి, ఇలా అద్దాలు చెక్క తలుపులు కాదు, అలారాలు పెట్టుకోవడం లేవు అప్పుడు ఆ టైంలో. అందుకని మొత్తం తామర పూని అలా మూసాడు. ఈ తామర పువ్వు ఎంత గట్టిదో తెలిసినా అది మామూలు పద్మం కాదు, సృష్టికి మూలమైన విరాట్ పద్మం అది. ఈ పద్మం ఒకసారి ఆయన మూసాడంటే మళ్ళీ తనంత తాను తెరిస్తే తప్ప ఆ పద్మమును ఇంకెవ్వరూ తెరవలేదు. బ్రహ్మ వల్ల తప్ప ఇంకా సామాన్యులెవ్వరి వల్ల ఆ పద్మం తెరవబడదు. అందుకని అంత గొప్పది. ఆయన మూసేయగానే వీడు ఆ రేకులు బలాత్కారంగా మళ్ళీ తెరవడానికి ప్రయత్నించారు. విచ్చుకునేలా చేద్దాం అనుకున్నారు, కానీ ఎంత గింజుకున్నా ఆ రేకులు బయటికి రాలేదట, అంత గట్టిగా మూసుకుపోయి. వాడికి మతిపోయి మనం మహాశక్తివంతులు అనుకున్నాం, ఈ తామర పువ్వు రేకుల్ని కూడా విడదీయలేకపోతున్నాం, ఇదేదో మహిమ కలిగినది. ఎంతకాలం లోపల ఉంటాడు వాడు, ఊపిలాడు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాకపోతాడో, వచ్చాక చంపుదాం అని బయట పిడికిళ్ళు బిగించి అలాగే కాసు కూర్చున్నారు పద్మం చుట్టూ. వీడికి అర్థమైంది, ఈ తలుపు తీసామా వీడు మళ్ళీ చంపుతారు, తీయకుండా ఎంతకాలం ఉంటాం లోపల, ఇది కష్టమే. ఇంకొకటి ఆలోచన వచ్చిందట, ఈ పద్మము ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడ నన్ను కన్నవాడు ఒకడు ఉంటాడు, ఆ మూల స్థానం వెతుకుదాం, వెతకాలంటే బయట నుంచి వెళ్ళలేము అని ఆ తామర పువ్వు లోపల సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కాడలు నాళంలో, ఆ గొట్టంలోంచి కిందకి దిగిపోయాడు ఆయన. ఆ గొట్టంలోంచి దిగుతుంటే బయట నుంచి స్పష్టంగా కనపడుతుంది అది. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఓహో వీడు తలుపు తీయకుండా ఆ తామర పువ్వు మధ్యలో ఉన్న కర్ణికలో ఉన్న నాళములు గుండా కిందకి దిగుతున్నాడు, అంటే ఎక్కడో తాడు బయటకు వస్తాడు వీడు, రాగానే తొందరగానే వీడు బయట గొట్టం పట్టుకుని వీళ్ళు తిరగడం మొదలెట్టారు. వీడి రావు కూర్చుని కిందకి చదువుతున్నారు, వాడు లోపల నుంచి వీళ్ళు బయట నుంచి, బయట ఇద్దరు మూర్ఖులు లోపల బ్రహ్మస్వరూపుడు. ఆయన అలాగే దిగాడు, ఒకరోజు రెండు రోజులు కాదు, నూరేళ్ళు దిగాడు. అందుకే భాగవతంలో పోతన గారు కటకి నూరేండ్లు వెతకినే కాననైతి, నూరేళ్ళు వెతికి నేను విష్ణువుని చూడలేకపోయానంటాడు. బ్రహ్మ పరీక్షించాడుగా శ్రీకృష్ణుడిని అప్పుడు అనమాట. అలా నూరేళ్ళు దిగి ఇలా కాదనుకుని నేను నన్ను కన్న తండ్రికి భక్తితో నమస్కారం చేస్తున్నాను, నా ఉత్పత్తికి మూల కారణమైన స్థానం నాకు ఆ పరమాత్ముడు చూపించుగాక అని శరణాగతి పొందాడు. ఈ సృష్టిలో శరణాగతి వల్ల ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. మీరు ఎన్ని అర్చనలు చేయండి, పరమాత్మ కష్టం నుంచి బయటపడలేకపోతే రక్షించని సాష్టాంగం పడిపోతే తొందరగా కరిగిపోతాడే. ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని అమృతం పోసినా, పాలు పోసినా, పువ్వులు వేసినా కూడా అనుగ్రహించని స్వామి ఆర్తితో పిలిస్తే మాత్రం చాలా తొందరగా వస్తాడు. ఆర్తిక రక్షణ ఉంది. ఎక్కడైనా అంతేనండి, క్యూలో వరుసగా వెళితే పట్టించుకోరు. అది మీరు డామర్ స్పృహ పడిపోతారని మీరు పడిపోతున్నారు, వాడి నోట్లో తీర్థం పోసి ప్రసాదం చేసేస్తారు. అంటే కష్టానుకున్న లక్షణం అది. లేదా ఇంకేదన్నా మార్గమైనా ఉపయోగించాలి తప్ప సాధారణంగా పరమాత్మ అంత తేలికగా దొరకడు. అదే పరీక్ష. అందుకని ఇతను ఆర్తితో ప్రార్థించగానే అప్పటి వరకు లోపల నుంచి ఎంతకాలం దిగుతున్నా కనపడని విష్ణునాభి టక్కన కనపడింది. వెంటనే నాభి దగ్గరికి చేరి ఎవరాని చూశాట. ఆ దివ్యమంగళ విగ్రహం, శ్రీమన్నారాయణుని విగ్రహం చూడగానే శరీరం గౌరవపాటుకు లోనయ్యింది. కొద్దిగా సౌండ్ పెడతామని అభ్యంతరం అండి. అప్పుడు ఆయన్ని అనేక నామాలతో శ్రీమన్నారాయణ, వాసుదేవ, పురుషోత్తమ, అనంత, ప్రద్యుమ్న, సంకర్షణ అంటూ హరిని 24 నామాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాలకి మెచ్చుకుని విష్ణువు నిజానికి లేవాలి, కానీ ఆ పూట ఎన్ని నామాలతో స్తుతించినా ఆయన లేవడంలా. ఏమిటి ఎప్పటికీ లేవడం చూస్తే శ్రీ మహావిష్ణువు శరీరం మీద లీలగా ఒక నల్లని రూపం కదులుతోంది. ఓ ఏదో ఒక తామస శక్తి ఈయన్ని పట్టుకుంది. అది నిద్ర, మహానిద్రాన్ని కనిపెట్టి విష్ణువంతటి వాడిని నిద్రలో ఉంచిన ఆ గొప్ప శక్తిని ఇప్పుడే స్తోత్రం చేస్తానని భగవతి నిద్రాం విష్ణోః అతుల తేజసాం విశ్వేశ్వరీం మహాదేవీం వందేహం కామదాం శుభాం. ఈ జగత్తుకి మూల కారణమైన విశ్వేశ్వరిని, అన్ని లోకాలకి అధిష్టాన దేవతని నేను ప్రార్థిస్తున్నాను. జగత్తుకి మాత ఆవిడ, విష్ణువుని తన మహామాయతో ఆకట్టుకుని నిద్ర పుచ్చుతున్నది ఆ తల్లి, అటువంటి తల్లికి, నారాయణికి, గుణమయ్యకి, నిరాశ్రయకి నమస్కారం. అమ్మా, నువ్వు సర్వవ్యాపకమైన చిన్మయ స్వరూపిణివి, నీవే ఇప్పుడు నన్ను రక్షించాలి. ఇద్దరు భయంకర రాక్షసులు నా ప్రాణం తీస్తున్నారు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు నన్ను చంపు, ఆ పాపాత్ముల చేతిలో నాకు చావు రాకుండా చూడు. కాదు అంటే వాళ్ళని నువ్వు చంపు. నీవు స్వయంగా యుద్ధం చేయడానికి కుదరకపోతే ఈ నా తండ్రి శ్రీ మహావిష్ణువు మెలకు తెచ్చుకుని నన్ను అనుగ్రహించేలా చెయ్యి అని పరిపరి విధాలుగా ప్రార్థించగా అప్పటిదాకా శ్రీమన్నారాయణుడి శరీరాన్ని ఆవహించి ఉన్న ఆ తామసీ శక్తి ఈ ప్రార్థనకి మెచ్చుకుని పైనుంచి అలా లేచిందట. ఓ నిద్రపోతున్న వాడి శరీరంలో చిటిక్కరు ఆత్మలేచినట్టు లేచిపోయింది. తామసీ తత్ర వేధస, బ్రహ్మ చూస్తూ ఉండగా తామసీ శక్తి నిర్గమ్య జగన్నాథస్య శరీరాత్తు నిర్గమ్య తామసీ తత్ర వేధస, జగన్నాథుని శరీరం నుండి ఈ తామసీ శక్తి టక్కర బయట లేచింది. ఆవిడ వెళ్ళిపోయి ఆశీర్వదించింది. ఆ శక్తి నల్లగా ఉంటుంది అనమాట, నీడలాగా. అమ్మయ్య, అమ్మవారు తప్పుకుంది అనుకున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒకసారి ఆవులిస్తూ లేచి నిలబడ్డాడు. ఇంద్రియాలలోకి చైతన్యం వచ్చింది. యథాప్రకారంగా లేచి, ఏ బ్రహ్మదేవ, సృష్టి చేయడమా ఇక్కడికి ఎందుకు వచ్చామన్నాడు. ఏం సృష్టి చేస్తాను, ఇద్దరు దుష్టులు వచ్చి నా ప్రాణం తీస్తున్నారు, నేను యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను, తండ్రి రక్షించు అన్నాడు. ఈలోపు రాక్షసులిద్దరు బతుకేయడం అక్కడికి వచ్చేశారు. వాళ్ళు పక్కపక్కనవి, ఓ ఎర్రవాడ, నువ్వు యుద్ధం చేయడానికి ఈ నల్లని వాడిని సాయం తెచ్చుకున్నావా, మీ ఇద్దరిని కలిపి పరలోకానికి పంపుతా ఉన్నారట. ఇది పరాత్పరుణ్ణి. ఆయన చిరునవ్వునవి, యుద్ధమే కదా, రండి నాయన అన్నాడు. తావప్యతి బలోన్మత్తౌ వీరౌ చ దానవౌ స్తుతౌ, పంచవర్ష సహస్రాణి 5000 సంవత్సరాలు ఒకరోజు రెండు సార్లు 5000 సంవత్సరాల పాటు ఆ బలోన్మత్తులు బతుకునేటప్పుడు శ్రీ మహావిష్ణువుతో తెలియజేశారు. ఎలాగా? ఒక ఏడాది మధువు, నెక్స్ట్ ఇయర్ కైటవుడు, 2010లో మధువు, 11లో కైటవుడు, 12లో మధువు, 13లో కైటవుడు, ఇలా మార్చి మార్చి యుద్ధం చేయడం మొదలెట్టారు. 5000 సంవత్సరాలు అలిసిపోరు చావరు. అది విష్ణువుకి విసుగొచ్చేసింది, నేను అలిసిపోతున్నాను, ఈ దుర్మార్గులు అలిసిపోరు సొలసిపోరు, నిద్ర లేదు, ఆహారం లేదు, యుద్ధం చేస్తూనే ఉన్నారు, ఇది ఏమిటి విచిత్రం, విష్ణువుతో ఇంతకాలం యుద్ధం చేసి బ్రతకడమా, ఏదో కారణం అనుకుని వెంటనే దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు అర్థమైంది అమ్మవారు వీళ్ళకి స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చింది. అమ్మ కొమ్మ ఉంచామనుకుని, ఒరే వీరులారా, వీరిద్దరూ ఏకధాటిగా యుద్ధం చేయటం లేదు నాతో, ఒక ఏడాది ఒకడు ఒక ఏడాది ఒకడు యుద్ధం చేస్తున్నారు, దాంతో మీకు విశ్రాంతి ఉంది, నేను అవిశ్రాంతంగా ఒక్కడిని యుద్ధం చేస్తున్నాను కాబట్టి కొంత అలసటగా ఉంది, అవిశ్రాంతంగా యుద్ధం చేయటం వీరధర్మం కూడా కాదు కాబట్టి కొంత విశ్రాంతి ఇవ్వండి, విశ్రాంతి అయ్యాక మళ్ళీ మీతో యుద్ధం చేస్తానన్నాడు. వాళ్ళు అన్నారు, మేము యుద్ధంలో అరితేరిన వాడు, నియమాలు ఎరిగిన వాడు, అలసిపోయాను అనుకున్న వాడి మీద కట్టెత్తం, శ్రాంతే భీతే త్యక్త శస్త్రే, అలసిపోయిన వాడిని భయపడిన వాడిని త్యక్త శస్త్రే అంటే ఆయుధాలు విడిచిపెట్టిన వారిని, ఇటువంటి వారి యందు మేము ఆయుధ ప్రయోగం చెయ్యం, నీకు ఎంత కాలం కావాలో అంతకాలం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత అలసట తీరింది అనుకున్నాక అప్పుడు యుద్ధానికి రా అనగా సరేనని ఈయన పక్కకు వచ్చాడు. ఆయనకి అలసట కదా, అక్కడ ముందు వెళ్ళి చంపడానికి మార్గం వెతకాలి, అందుకని వెంటనే అప్పుడు అమ్మవారిని భక్తి శ్రద్ధతో ప్రార్థించాడు. ఓ జగద్ధాత్రి, విశ్వేశ్వరి, మహామాయ, యోగమాయ, విష్ణుస్వరూపిణి, కాల, కళ, కాష్ఠ, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఇత్యాది అనేక నామాలతో అనేక రూపాలతో ఉన్న నీకు పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు, ఈ దుర్మార్గులకి నీవు స్వచ్ఛంద మరణం ఇచ్చావు, ఈ స్వచ్ఛంద మరణం వల్ల వారు నా చేతులు చవడంలా, నీవైనా చంపు వారిని లేదా నన్నైనా చంపు, అంతే తప్ప వాళ్ళని నా మీద గుసిగులిపి వారి ద్వారా నాకు మరణం వచ్చేలా చెయ్యకు అనగానే వెంటనే అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి అంతరిక్షంలో, ఓ శ్రీ మహాహరి విష్ణుదేవ, ఆ దుర్మార్గులు ఉన్మత్తులు, నన్నే మోసగించామనుకుంటున్నారు, దానికి తగిన ఫలితం వారికి ఇవ్వాలి, నువ్వు మళ్ళీ వాడిని యుద్ధానికి పిలువు, నేను వాడిని వంచిస్తాను, అప్పుడు వాడు నీ చేతిలో చచ్చిపోయేలా చూసుకో అన్నది. అమ్మవారి మాత్రం వరమగానే సంతోషించాయన తక్కున వీరులారా రెండు మళ్ళీ యుద్ధానికి అన్నాడు. వాళ్ళు యుద్ధానికి సిద్ధమవగానే ఆ సమయంలో ఆకాశంలో ఒక అపూర్వ సౌందర్యం అండి ప్రత్యక్షమైంది. ఏమి సౌందర్యం అండి, ఏ ముక్కు కాలు కన్ను చెవి ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దబడి పెట్టున్నాయన్నమాట. ఒక్కొక్కటి అవయవాలన్నీ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాయి, ఒక్కొక్కటి ముక్కు ఇలా వచ్చి కన్ను అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ఆ పరమాత్ముడి సంకల్పం కనుక అపూర్వ సౌందర్యంతో ఆ ఎదురుగుండా ఒక స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఆమెను చూడగానే మధుకైటవులిద్దరు వ్యామోహితులైపోయి విష్ణుకేసి యుద్ధానికి వెళ్ళడం మర్చిపోయారు. ఈయన చూశాడు, ఓహో అమ్మవారు తన సుందరీ రూపంతో వేళని బుట్టలో వేసుకుంది, వ్యామోహితుని చేసిందని కనిపెట్టి, వీరులారా మీ ఇద్దరు నిస్సందేహంగా వీరులు, 5000 సంవత్సరాల కాలం నాతో యుద్ధం చేసిన వాళ్ళు ఈ చరాచర జగత్తులో ఒక్కడు లేడు, మీరు అంతటి గొప్ప ఘనతని పొందారు, నన్నే ఇంచుమించుగా మెప్పించారు, ఓడించి అంత పని చేశారు అంటే కొంచెం పొగడాలి కనుక, ఇప్పుడు మీ పరాక్రమానికి మెచ్చుకున్నాను, మీకు ఏం వరం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళేం చేశారు, ఈ సౌందర్యంలో వ్యామోహంలో పడి ఉన్నారుగా, అందుకని ఆ మత్తులో ఉండి విష్ణుకేసి అసలు చూడకుండానే, ఏమిటి ఏమిటి నువ్వు మాకు వరం ఇస్తావా, మా చేతిలో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు వరం ఇవ్వడం ఏమిటి, ఇక్కడ ఒక అంధకత్తి ఆకాశంలో కనపడింది, ఆ అందగత్తె దగ్గర నేనే గొప్పవాడిని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆవిడని పొందడం కోసం మాకు వరమిస్తారంటున్నావు, వరమిస్తామని నువ్వు వరగానే ఓహ ఇతర గొప్ప దేవుడు అనుకుని ఆవిడని నువ్వు వెంటబడి వరిస్తుందని నీ ఉద్దేశం ఏమో, ఆ పప్పులు మా దగ్గర ఉడకవు, మేమే వరాలు ఇవ్వగలం, నువ్వే పుచ్చుకో, సుందరి కనపడి కదా ఎవడికి వాడే వాడే గొప్పవాడు అన్నట్టుగా డప్పాలు కొట్టడమే అన్నారట వీడు. అంటే ఏంటి, వరమిస్తే విష్ణువు గొప్ప అడుగుతాడు, గొప్పవాడైతే ఆవిడ ఈయన పట్టుకుంటుందేమో అనుకుని, నీకు కావాలంటే వరం మేము ఇస్తాం, మా చేతిలో ఓడిపోయావు, కోరుకో, ఇచ్చే దేవతలం మేము, నువ్వే సామాన్యుడు అన్నారట. అసలు ఆయన కావలసింది అదే, అందుకని ఏం చేశాడు, నిజంగా వర్ణిస్తానంటే ఆ సుందరి సాక్షిగా అందరి సాక్షిగా నీకు ఒట్టేసి చెబుతున్నావు, ఏం కావాలో కొరకు ఇచ్చేస్తా అన్నారట. అంటే ఆ సౌందర్య వ్యామోహం ఎలా ఉందో ఆలోచించండి, మొత్తం అన్నారు. ఆ మధ్యలో కూడా జిగ్త అయిపోయారు. కోరుకోమను కానీ, ఓ మీరు వాటించారే కోరుకోకుండా ఉంటారా, మీ ఇద్దరు నా చేతిలో చచ్చిపోయే వరం ఇవ్వండి అన్నాడు. ఇచ్చాం పో అన్నారు, ఇంక ఇచ్చాం పోయి కూడా చచ్చారు కొంటారా. ఈ ఇచ్చామని వారిద్దరు అనగానే ఆకాశంలో అప్పటి వరకు సుందరి రూపంలో ఉన్న అపవారం మాయమైపోయింది. అప్పుడు దిగింది వీడికి మత్తు, ఇహలోకంలోకి వచ్చారు. అయ్యయ్యయ్యో ఎంత పొరపాటు చేశాం, చాలా దురదృష్టం ఇది. సుందరీమణి అనుకుని ఎవరో అనుకుని ఆవిడ్ని మనం వరించాం. ఇప్పుడు అర్థమైంది ఆవిడ సుందరి కాదు, భువన సుందరి జగన్మాత. ఆమె ఇంతకు పూర్వం మనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చినప్పుడు, అమ్మా మేము నిన్ను వంచామన్నాం, వంచింది ఆమెను కాదు ఆవిడే వంచింది. మహామాయ ముందు మరమాయంక ఇక మనం పొరపాటును కూడా బతకలేమని అర్థమైపోయింది. ఎంచేత విష్ణువుకి వరం ఇచ్చేసాం, ఈ వరం వల్ల ఆయన మనల్ని చంపుతాడు, కానీ ప్రాణభీతి కదా. అందుకని హరి నీ చేతిలో మేము హరి అంటానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మరణం అంటే అంత తేలిక కాదు, మరణించాలనే బెంగ మమ్మల్ని పట్టుకుంది. మాట తప్పనే చావడం ఇష్టం లేదు. ఈ చరాచర జగత్తంతా జలమయం, నీరు తప్ప ఇంకేమీ లేదు. నువ్వు మమ్మల్ని చంపదలిస్తే నీరు లేని చోట చంపాలి, పొడి చోట చంపు, అంతా నీళ్ళే కదా, పొడి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమన్నా హరిగా బాత్రూమ్లే గుడ్డముక్కలతో కూర్చోడానికి. అందుకని పొడిగా ఉన్న చోట చంపడం ఎలాగో కుదరదు కదా, అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ మమ్మల్ని విష్ణువు చంపలేడు అని వాడి ఉద్దేశం. అప్పుడు ఆయన చిరునవ్వుకి మిమ్మల్ని నీరు లేని చోట చంపాలి అంతే కదా చూడండి. వెంటనే తన రెండు తొడలు అలా దిక్కుల వరకు వ్యాపింపజేశాడు, దిగంతాల వరకు విపరీతంగా తొడలు పెరిగిపోయాయి. వీళ్ళేం చేశారు, అమ్మోయులు తొడలు పెంచి తొడల మీదకి తీసుకెళ్లి చంపుతాడేమో అని తమ మాయతో తమ శరీరాలు పెంచారు. హరి ముందు వాళ్ళ మాయ పనిచేయరా, వాళ్ళిద్దరిని తొడల మీదకి చేర్చి చక్రంతో వాడి శిరస్సును ఖండించాడు. వెంటనే ఆ రెండు తలలు నీళ్లలో పడిపోయాయి. ఆ రెండు తలలు నీళ్లలో పడ్డంతో ఎక్కరెగ్గర తిరిగి అతుక్కుపోయాయి. అతుక్కుపోయి చూస్తూ ఉండగా ఆ తిరగడం యొక్క వేగం వల్ల ఒక గుండ్రని వస్తువుగా తయారయ్యాయి, అదే భూమి. ఈ మేధస్సు అంటే మెదడులో ఉన్న మాంసం, దీని నుంచి ఏర్పడటం వల్ల ఆ గోడానికి మేదిని అని పేరు వచ్చింది. అప్పటి నుంచి మట్టి తినకూడదని అందుకన్నారు, గుడ్డి మట్టి తినకూడదు. మట్టిలో పుట్టిన అన్నం తినాలి తప్ప, బియ్యం తినాలి తప్ప, పిల్లలకి సరదాగా బాగుందని చాక్లెట్ పెట్టినట్టుగా మట్టి పెడితే వాళ్ళందరూ ఒసామా దిల్లాడని చూస్తారు. ఎందుకంటే రాక్షసుడి యొక్క మెదడు యొక్క గుజ్జుతో తయారైంది కనుక. అది శ్రీమన్నారాయణుని చెడు గురిమి. ఆ వ్యర్థ పదార్థం రాక్షసుడి మళ్ళీ మరణించి ఇన్ని లోకాలకి పనికొచ్చే భూమి చరిత్రలో మొట్టమొదట అలా తయారైంది అనమాట. అందుకే భగవంతుడి దగ్గర వచ్చి ఏ పదార్థం వ్యర్థం కాదు, చూసారా ఆశ్చర్యం. ఇప్పుడు భూమి తయారవగానే అమ్మయ్య అనుకుని శ్రీహరిని ప్రార్థించి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు బ్రహ్మ. ఆ సృష్టి పరంపరగా సాగుతూనే ఉన్నది. ఓ సురథ మహారాజ సమాధి, ఆనాడు శ్రీ మహావిష్ణువుకి వరమిచ్చినది ఆ మహామాయ, మధుకైటబుల్ని సంహరించింది ఆ మహామాయ, భూమి వంటి పంచభూతాలకి మూల కారణం ఆ మహామాయ, విష్ణు అంతటి వాణ్ణి కూడా మాయలో ఉంచి నిద్రపుచ్చినది ఆ మహామాయ. ఆ మాయా ప్రభావానికి లొంగని వాడు ఉండడు. చరిత్రలో మొట్టమొదటిసారిగా తామసీ శక్తిగా ప్రసిద్ధికెక్కింది ఆ మాయ. ఆ మాయ మహాసత్వగుణంతో శ్రీహరికి వరాలిచ్చింది. సాత్విక గుణంతో ఉన్నప్పుడు సాత్వికీ శక్తిగా, రజోగుణంతో ఉన్నప్పుడు రాజసీ శక్తిగా, తమో గుణంతో ఉన్నప్పుడు తామసీ శక్తిగా మూడు శక్తులుగా ఆ జగన్మాత ప్రసిద్ధికెక్కింది. అనగానే ఆశ్చర్యపోయి సృష్టి క్రమానికి మూల కారణమైన అమ్మవారి చరిత్ర చెప్పారు. ఇంకా 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 వినాలనుంది, ఏం చేసిందో తల్లి చెప్పండి అన్నాడు. మొట్టమొదటి మధుకైట బుల్లి చంపడానికి ఉపయోగపడిన అమ్మవారి పేరు మహాకాళి. నీలాశ్వద్యుతి పాద జనకైన ఆ తల్లి, అంటే నీల అంటే నల్లని, అశ్వం అంటే రాయి. ఇంద్ర నీలం అని ఒక రాయి ఉంటుంది చూసారా ఉంగరాల్లో, ఆ రాయి వంటి కాకితో ఉంటుంది ఆవిడ. అందుకే ఆవిడకి మహాకాళికి నీలవర్ణ అని పేరు. ఆ మహాకాళి రూపంతో బ్రహ్మ విష్ణువుని అనుగ్రహించి విష్ణువు ద్వారా మధుకేటవుల్ని చంపింది ఆవిడ. ఇక రెండోది మహాలక్ష్మి రూపం ధరించింది. ఈ మహాలక్ష్మి రూపంలోనే మహిషాసురుడిని వధించింది. చాలా మంది తిరిగి మహిషాసురవర్ధన్ అంటే ఎవరు అనుకుంటారు, ఆవిడ అసలు పేరు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మిలో నుంచి విష్ణు భక్తి లక్ష్మి కూడా పుట్టింది. అందుకే మీకు ఎప్పుడైనా దుర్గా సప్తశతిలో చూడండి, అందులో
సుస్పష్టంగా మధుగడ్డి పొదయ్యాక మహిషాసురమర్దన కథ ప్రారంభంలో మహాలక్ష్మి సేవే సైరిభవర్ధినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం తామర భూమి మీద కూర్చుని మహిషాసురుణ్ణి వర్ధించిన మహాలక్ష్మిని సేవే సేవిస్తున్నాను అని ఉంటుంది. సేవే సైరిభవర్ధినీం, సైరిభవర్ధిని అంటే మహిషాసురమర్దని, దున్నపోతు రూపంలో ఉన్న రాక్షసుడిని సైరిభుడు అంటారన్నమాట. అటువంటి వాడిని చదివినటువంటి అమ్మవారు ఆ మహాలక్ష్మి రూపం. ఆవిడ 8 చేతులతో 18 భుజాలతో సింహవాహనం మీద మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ మహిషాసుర కథ కూడా అందులో దుర్గా సప్తశతిలో మధ్యమ చరిత్ర అంటారు. ప్రథమ చరిత్ర మధుకైట వధ, మధ్యమ చరిత్ర మహిషాసుర వధ, మూడవ చరిత్రతో ఉత్తమ చరిత్ర. ఆ చరిత్రలో సింహని సింహవధ వస్తుంది. మొత్తం 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో అందించారు. ఇది దేవి భాగవతంలో ఉన్న కొంత కథ ఇందులో ఉంటుంది అనమాట. 700 శ్లోకాలతో క్లుప్తంగా అమ్మవారి భయం ఉంటుంది. ఇక దేవి భాగవతం 18,000 శ్లోకాలతో సంపూర్ణంగా అమ్మవారి చరిత్ర ఉంటుంది. కొన్ని పురాణములు అమ్మవారి పరంగా, కొన్ని విష్ణు పరంగా, కొన్ని శివపరంగా ప్రధాన దేవతలుగా విభజించి వ్యాసుడు రాశాడు. క్వాచిత్కంగా బ్రహ్మ, ఆదిత్యుడు ఇటువంటి వాళ్ళ యొక్క మహిమలు, మరువుల చరిత్రలు అన్ని ఇంచుమించుగా పురాణాలన్నింటిలో కొంత ఉంటాయి. ఇందులో ప్రధానంగా మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి అంతా జగన్మాతృ లీలలన్నీ ఉంటాయి. లీలా వైభవంతో నిండి ఉంటుంది. పూర్వం ధనువు అనే ఒక రాక్షసుడికి 2 కొడుకులు ఉన్నారు. ఒకటి పేరు రంభుడు, మరొకటి పేరు కరంభుడు. ఈ రంభకరంభులు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు మరణం లేని వరం కోసం, బ్రహ్మ కోసం తపస్సుకి వెళ్ళారు హిమాలయ పర్వతాలకి. ఆ తపస్సులో ఒకడేమో ఒడ్డు మీద చుట్టూతో 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు, వాడి పేరు రంభుడు. రెండవడు కరంభుడు, వాడు పైనుంచి కిందకి దపదమా పడుతున్న శలయాళ్లలో పేపలో నీటిలో నిలబడి మందాకిని నదిలో తపస్సు చేశాడు. కరంభుడు నీటిలో, రంభుడు ఒడ్డు మీద అగ్నిలోను, పంచాగ్రుడు మీద చుట్టూ 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు. అందుకే వాడు రాక్షసుడు అన్నారు. వీడేమో నీళ్లలో హిమాలయ పర్వతాలు, అసలు హిమాలయ పర్వతాలు బయట తిరిగితేనే ప్రాణం పోతుంది ఆ చలికి. అటువంటిది మందాకిని నదిలో 2 నిమిషాలు స్నానం చేసి పైకి వచ్చేసరికి నా శరీరం 3.5 గంటలు స్తంభించిపోయి ఏమైపోయిందో తెలియదు. చాలా ప్రతి సంవత్సరం స్నానం చేస్తాను, ఎంత చలి ఉంటుందో చిత్రం నాకు. హిమాలయాలు పెడితే మాత్రం ఏముండదు, మళ్ళీ సరస్వతిలోను గంగోత్రిలోను అన్నింటిలోనూ స్నానం చేసి వచ్చేస్తాను. అది కోల్డ్ బర్నింగ్ అంటారు అండి, దాన్ని చెప్పాలంటే బర్నింగ్ ఒకటి, అది కోల్డ్ బర్నింగ్ అని. మంచు నీటిలో స్నానం చేస్తే మీ శరీరం సూదులతో గుచ్చినట్టయిపోయి మెదడంతా పాడైపోయి ఏం తెలియదు అనమాట. ఒకసారి నాతో పాటు వచ్చిన శిష్యులు ఒక నీళ్ళలో దిగి పైకి రాలేకపోయాడు, చచ్చిపోతాడు ఒక క్షణం అయితే అనమాట. పైగా బలాత్కారంగా, అందుకే ఎప్పుడు కూడా మీరు స్నానం చేస్తున్నప్పుడు పక్కన కొంచెం బలంగా అలాగే భార్యనో లేదా ఒక 4 రోజులు పెట్టుకు దిగాలి, లేకపోతే రాలేడు. ఇప్పుడు నా పట్టుబడి అంటే టక్కున ఎవరు మీలాంటి వాళ్ళు లాక్కగలుగుతారు. కొంచెం మంచి మనుషులు ఉంటారు కదా పహిల్ మనసు, అలాంటప్పుడు వాడు లాగాలంటే చాలా కష్టం. అందువల్ల ఎప్పుడు కూడా స్నానానికి నీళ్ళలో దిగుతున్నప్పుడు ఓ మాదిరి వాడు ఒంటరి కదా ఎక్కడో సుమా 1-2 నిమిషాలు తెచ్చిపోతారు అక్కడ. అలా ఎంతో మంది నీళ్ళల్లో స్తంభించిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదృష్టం అక్కడ చచ్చిపోతే యోగం అనుకుంటే అంత తేలిక సాగు కాదు. రమ్మంటే వస్తున్నారు హిమాలయాలలో బదరీకేదారంలో మరణమా, అది యోగం. అది వచ్చిందంటే వాడు పరమేశ్వర సన్నిధానానికి పెడతాడు. అందుకే యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటే జాగ్రత్త అంటే పిచ్చాళ్ళరా జాగ్రత్త ఏమిట్రా, అక్కడికి వెళితే నిజంగా జాగ్రత్తగా శివుడే కాపాడతాడు, అక్కడ చచ్చే యోగం అంత తేలిక ఇవ్వడు. వస్తే నిజం చెబుతున్నాను, వాళ్ళు ఎన్నో జన్మల తపస్సు చేస్తే అక్కడ వరదల్లో కొట్టుకుపోయి శరీరం విడిచిపెడతామండి మనం. అది యోగజాతం. అది అన్యప్రదేశాలలో మరణం దుర్మరణం ప్రమాదం, కానీ బదరీకేదారాలలో కాశీగంగలో ఇక్కడ మరణం అంటే, ఒకవేళ ఏ గంగలోనో కొట్టుకుపోయి చావడం అంటే, వాళ్ళంత పుణ్యాత్ములు, వాళ్ళంత యోగులు లేరు. వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం కానీ వాళ్ళ కోసం ఆనందించాలి. వాళ్ళు కైలాసానికి వెళ్ళారు అని అనమాట. ఎప్పటికప్పుడు చెబుతున్నాగా నాకు చిట్ట చివరి కొరికి కాశీలో ప్రణవపీఠం బ్రాంచ్ పెట్టి అక్కడ ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే శరీరం విడిచిపెట్టాలని. మీలాంటి మంచి పుణ్యాత్ములు కూడా గురువుగారు అక్కడ అనుకున్న కోరిక తీర్చుకోవాలి, తొందరగా అక్కడ శరీరం విడిచిపెట్టాలని కోరుకోండి. తొందరగా అంటే ఇప్పుడు కాదు, ఆఖరి రోజుల్లో ఎక్కువగా మంచం మీద పడకుండా హాయిగా గంగలో స్నానం చేస్తూ నామని వెళ్ళిపోవాలి. అందువల్ల సందేహం లేకుండా ఎందుకంటే కాశ్యాంతు మరణాం ముక్తి అని శాస్త్రం చెబుతుంది. మహాత్తులు ఎప్పుడు అలాగే కోరుకుంటారు. ఎక్కడో చూడండి దివ్యక్షేత్రంలో శరీరం విడిచిపెట్టాలి తప్ప ఏ బాత్రూంలోనూ వెళ్ళిపోయి చచ్చిపోతే ఉపయోగం ఉంది. దానివల్ల అది కర్మయోగం.
ఎందుకు చెబుతున్నారంటే ఇది అసలు స్తంభించిపోయే చలిలో హిమాలయాలలో మందాకిలో వాడి పేకలో ఇట్లా నిలబడి తపస్సు చేశాడట. అందుకని రాక్షసులు అంట. వీళ్ళు తపస్సు చేస్తే వరాలు పొందితే దానివల్ల నాకు భయం వస్తుంది, నష్టం వస్తుంది, స్వర్గాన్ని ఆక్రమిస్తారు అని భయపడి ఇంద్రుడు మొసలి రూపం ధరించి నీళ్లల్లో ఉన్న కరంభుణ్ణి కాళ్ళు పట్టుకు పీకి చంపి తినేశాడు. తమ్ముడు చావగానే రంభుడు చూశాడు ఒడ్డు మీద నుంచి, దుఃఖించి ఇంక నేను బతకను, ఈ అగ్నిలో దూకి చచ్చిపోతాను అని చుట్టూతో ఉన్న అగ్నిగుండాల్లో దూకపోయాడు. నా తమ్ముడు నేను కలిసి వరాలు పొందాలని, బ్రహ్మని మెప్పించాలని తపస్సు చేస్తున్నాం, మా తపస్సు భగ్నమైపోయింది, మా తమ్ముడు తెచ్చాక ఇంకా నాకు ఉపయోగం ఉంది, అన్నదమ్ముల ప్రేమ అంటే వాళ్ళ దగ్గర తెలుసుకోవాలన్నమాట. రాక్షసులకు ఎక్కువగా అన్నదమ్ముల ప్రేమ ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే మానవుల్లో కంటే రాక్షసుల్లోనే సోదర ప్రేమ ఎక్కువ. మీరు చూడండి, కుంభకర్ణుడికి ఎంత ఇష్టం లేకపోయినా రావణుడి అంటే ఇష్టం. హిరణ్యాక్షరణ్య కేసుకులు ప్రాణంగా బతికారు. అంటే ఎక్సెప్షన్ కేసులు అంటే విభీషణుడు అంటేవాడు పక్కన పెట్టాడు, వాళ్ళు ధర్మాత్తులు ఉంటారు ఎక్కువ భాగం. అదే ఒకటి తెలియదు, మానవులు వెళ్ళి అంత ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళకున్నంత ప్రేమ ఉండదు అనమాట. మనం కూడా నేర్చుకోవాలి సోదర ప్రేమ. నేర్చుకుంటే రాక్షసులు అవ్వాలండి మీరు, మీరు మాత్రం మళ్ళీ మీకు భయం రావచ్చు. రాక్షసులకి ప్రేమ ఉంటుందన్నారు, లేకపోతే మేము అన్నదమ్ములం కలిసి ఉంటే మేము కూడా రాక్షసులు అని మీరు అంటారా అంటే, మానవులు ఎప్పుడూ రాక్షసులు అవ్వలేరు, అవ్వాలని అవ్వలేరు. ఇదో పక్కన పెడితే నా తమ్ముడు లేకపోతే నేను బ్రతకలేనని అగ్నిలో దూకపోయాడు ఆయన. అప్పుడు అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, మూర్ఖుడ, ఆత్మాహుతి మహాపాపం, అన్ని పాపాల్లోకి ఆత్మహత్య గొప్ప పాపం, ఆయువు ఉండగా ఆయువు తీసుకోకూడదు, పిశాచమై అల్లాడిపోతావు. అయినా ఏం మురిగింది, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాడు తమ్ముడు, ఇప్పుడు కాకపోతే రేపైనా, ఇప్పుడు పోయాడు అనుకో, దానికి దుఃఖం ఎందుకంటే, లేదండి మా తమ్ముడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలండి, మీరు నాకు వరాలు ఇస్తానంటే నేను ఆత్మాహుతి చేసుకోను అన్నాడు. నీకేం కావాలో కోరుకున్నాడు అగ్ని. లోకాలని పీడించి అంత తేలికగా మరణం లేనటువంటి ఒక అపూర్వ వీరుణ్ణి నా కుమారుడిగా ప్రసాదించు, ఇంద్రుడి మీద పగ తీర్చుకోవాలి వాడు అన్నాడు. తథాస్తు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ నుంచి ఈ హిమాలయ పర్వత సానువుల దగ్గరికి వెళ్ళు, నీకు బాగా నచ్చిన ఒక సుందరీమణిని చేపట్టు, ఒక్క సుందరిని. నీకు ఎవరు నచ్చితే వారి ద్వారా ఇంద్రుణ్ణి, దేవతల్ని, మూడు లోకాల్ని ముప్పు తిప్పలు పెట్టే కొడుకు పుడతాడని వరణించాడు అగ్నిహోత్రుడు. అప్పుడు వాడు సంతోషంతో ఆత్మహత్య మానేసి హిమాలయ పర్వత సానువులలో నాకు పెళ్లికి తగిన వధువు ఎక్కడ దొరుకుతుందని తిరిగాడు. ఎవడి దోగం వాడు కానీ నల్లగా నిగనిగలాడిపోతున్న ఒక గౌడు గేదు కనపడింది, గేదు ఒక మహిషి. అంతమంది అప్సరస తిరుగుతారు అక్కడ, మానుష స్త్రీలు తిరుగుతారు, వారెవ్వరూ ఇతనికి ఆకర్షణగా అనిపించలేదని పాపం వాడంత ఇష్టం అది. ఆ గేదు కనపడగానే, ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకైనా లేదు కదా అని పాటలు పాడుకుంటూ దాన్ని అడ్డుపడ్డాడు. పాపం ఆ గేదెతో మాట్లాడే శక్తి విడుకుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేను గేదెని, నువ్వు మరి రాక్షసుని మనకి పెళ్ళి ఎలాగంటే, నేను కామరూపుణ్ణి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తానని వెంటనే వీడు ఒక మహిష రూపం ధరించాడు, దొల్లపోతు రూపం. అంటే కోరుకున్న పిల్ల కోసం మతం మార్చుకున్నాడు, జాతి మార్చుకున్నాడు, రూపం మార్చుకున్నాడు, మార్చుకుని దొన్నపోతు రూపంలో దాన్ని వారం చేసుకున్నాడు. ఈ దొన్నపోతు వల్ల ఆ గేదె గర్భం ధరించింది. ఈ గేదె కొంచెం అందమైన గేదె, గేదెల్లో కూడా మనకి తెలియదు కానీ పైకి గేదెలు దొన్నపోతులకు అందంగా కనపడతాయి. అందువల్ల ఈ గేదెని ఆ హిమాలయ పర్వతంలో ఉన్న మరొక మహిషని చూసింది. ఆ మహిషని దీని వెంటబడింది, నా భార్యను రక్షించుకుంటానంటూ వీడు దాని మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ వచ్చిన దొన్నపోతు సామాన్యమేది కాదు, మంచి అడవి దొన్నపోతు, కొమ్ములతో వీడి పొడి చంపేసింది. దాంతో రంభుడు చచ్చిపోయాడు. పాపం ఈ గేదె, గేదెల్లో కూడా పతివ్రతలు ఉంటాయండి. నా భర్తే నా దైవం, నా కోసం మహిష రూపం ధరించి నన్ను గర్భవతిని చేసిన నా భర్త ఇప్పుడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోతే నేను బతకలేనని ఏడు ఏడుస్తూ కూర్చుంది. ఈ కొత్త దొన్నపోతు దీని వెంట పడింది, రక్షించండు అయ్యింది గేది. అక్కడ కొంతమంది యక్షుడు ఉన్నారు, ఆ యక్షుడు అస్త్ర శస్త్రాలతో ఆ వెంట పడుతున్న దొన్నపోతుని చంపి ఈ మహిషిని బ్రతికించారు. అప్పుడు ఏమమ్మా నీ భర్త చచ్చిపోయాడు, అంత మాత్రం చేత అలో రక్షణాన్ని ఏడవకు నీ గర్భం పాడైపోతుందంటే, ఇంకా నాకు గర్భం వద్దు ఇంకోటి వద్దు, నా భర్త పోతే నేను ఎలా బతుకుతాను, ఇప్పుడే చచ్చిపోతాను అన్నది. గర్భవతులు చావకూడదు తల్లి అన్నారు వాడి యక్షుడు. అప్పుడు వాడి ఆవిడ ఏం చేసిందో తెలుసా, నా కడుపులో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పుట్టకుండా నేను చావకూడదని మీరు అంటున్నారు, పిల్లలు పుట్టేదాకా నేను ఆగను అని తన కొమ్ములతో తన పొట్టని చీల్చుకుని అందులోంచి పిల్లలిద్దరిని బయట పారేసి అగ్నిలో దూకి చచ్చిపోయింది. భర్తతో కూడా సహగమనం చేసింది. చూసారు గేదైతేనే అలా పతివ్రతలుగా ఉండేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు బయటపడ్డారట. వాళ్ళని యక్షులు పెంచారు. అందులో ఒకడు మహిషుడు, రెండోవాడు రక్తబీజుడు. వాడు సుంభరి సుంభం దగ్గర ఉన్నవాడు వాడనమాట. ఈ ఇద్దరు బ్రహ్మదేవుడి వరాల కోసం తపస్సు చేసి మెప్పిస్తే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మహిషాసురుడు అనేక దివ్య శక్తులు అడిగాడు. నాకెవ్వరి వల్ల చావు ఉండకూడదు, ఒక్క స్త్రీ చేతులు తప్ప ఆడది నన్ను ఏం చేస్తున్నారు అనుకున్నాడు. వాడు అగ్రిగా రాలేదులేండి అప్పటికి. అందుకని స్త్రీల శక్తి గొప్ప శక్తి గ్రహించడానికి అజ్ఞానంలో పడి ఆడవాళ్ళు నన్ను ఏం చేస్తారు కాబట్టి స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు బ్రహ్మని. తథాస్తు, నీకెవరి వల్ల మరణం ఉండదు, కానీ విర్రవీగి నీవు లోకద్రోహం చేసినప్పుడు స్త్రీ చేతిలోనే నీకు మరణం వస్తుంది అని బ్రహ్మ శాసించాడు. ఇక రెండోవాడు రక్తబీజుడు. వాడేమన్నాడు తెలుసా, నాకు ఈ వరాలు వద్దు, నా శరీరాన్ని ఎవడన్నా పొడిచాడంటే అందులోంచి వచ్చే రక్త బిందువులు నేల మీద పడగానే ఎన్ని బిందువులు నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పుట్టాలి, ఈ రక్తబీజులు అందరూ చచ్చిపోతే తప్ప నాకు సావు ఉండకూడదు. ఇది ఎంత కష్టమో ఆలోచించారందరు. రక్త బిందు నేల మీద పడితే ఇటువంటి వాడికి కూడా తయారవుతాడట. వీళ్ళందరూ చావాలంటే వీళ్ళని పొడిచినప్పుడల్లా వాళ్ళ రక్త బిందువులు మళ్ళీ నేల మీద పడుతూనే ఉంటాయి, మళ్ళీ రక్త బీజులు పుడుతూనే ఉంటారు. అనంత రక్త బీజులతో భూమి నిండిపోతుంది, వీళ్ళు చావుండదు. వీడంతటి వీడు వద్దనుకుంటే వీళ్ళంతా వాళ్ళు అందరూ కలిసిపోవాలట. కాబట్టి ఈ సృష్టిలో వాడిని ఎవరు తప్పలేడు అనమాట. అలాంటి వరం వాడుకోలేడు. వాడి తెలివితేటలు వాడు. ఈ విధంగా ఇద్దరికి వరాలు ఇచ్చి బ్రహ్మ అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు మహిషాసురుడు శుక్రాచార్యుని గురువుగా చేసుకుని అబ్బో వాడు మొత్తం లోకాలన్నీ ఆక్రమించాడు. సుర సిద్ధ సాధ్యనర కిందన పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ తల్లకిందులు చేశాడు. త్రిమూర్తులు కూడా వాడి చేతిలో ఓడిపోయారట. చివరికి అందరూ కలిసి మందర పర్వతం దగ్గర చేరి ఇప్పుడు ఏమి చేస్తే వీడిని సంహరించాలి, ఎలా చంపాలి వీడిని అనుకుని, మన వల్ల కాదనుకుని అందరూ అప్పుడు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అప్పుడు అమ్మ వీడిని సంహరించడానికి ఇచ్చామాత్రంతో విష్ణు శరీరం నుంచి తెల్లని కాంతి రూపంలో బయటకు వచ్చింది. బ్రహ్మ శరీరం నుంచి ఎర్రని కాంతి, శివుడి శరీరం నుంచి నీలపు కాంతి, ఇంద్రుడి శరీరం నుంచి శ్వేతము ఎరుపు కాగాపులకమైన కాంతి, ఇలా ఒక్కొక్క దేవతల నుంచి కాంతి పుంజములు బయటకు వచ్చి ఈ కాంతి అంతా కలిసి చూస్తూ ఉండగా 8 భుజములతో సింహవాహన అయిన అమ్మవారిగా మారిపోయింది. అంటే వీళ్ళ శరీరాల్లో ఉన్న శక్తుల ద్వారా అమ్మవారు కొత్త అవతారం ఎత్తింది. ఈ అవతారం ఎత్తి నన్ను మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ సింహవాహనం మీద ఉండి ఇప్పుడే నేను మీకు ప్రత్యక్షం అయ్యాను, ఏం కావాలో కోరుకోమంటే మహిషాసురుడిని సంహరించమన్నారు. అప్పుడు అమ్మవారు వారి ప్రార్థన అంగీకరించి మహిషాసురుడు, ఇప్పుడు మైసూరు అంటే అదే మహిషాసురపురం అండి, అక్కడ ఇప్పటికి కూడా మైసూరులో మహిషాసురుడి విగ్రహం అమ్మవారి యొక్క గుడి ఉందే, చాముండాదేవి అని కొండ. చాముండా పర్వతం అంటే ఏంటంటారు, మహిషాసురుడు మనవాడే, కర్ణాటక వాడు, మైసూర్ ఆయన. ఆ మైసూరులో ఉంటే అందరిని ఉసూరు వినిపించాడు. చివరికి పోరులో శరీరం విడిచిపెట్టాడు. వాడు అత్యద్భుత వాడి దగ్గర చిక్షురుడు, తామ్రుడు, దుర్ముఖుడు, భాస్కరుడు, అశిరోముడు, బిడాలుడు, ధూమ్రాక్షుడు, ఇంతమంది రాక్షసులు ఉండేవారు వాడికి పరివారం. వీరితో చివరి వాడు అమ్మవారి చేతిలో మరణం పొందాడు. ఈ అమ్మవారి చేతిలో మరణించే ముందు మాత్రం తమాషా కథ ఉందని ఏం పెద్ద చెప్పాగా. మహిషాసురమర్దనం అంటే ఈ ఆషామాషి కథ చెప్పడానికి ఒక 10 తీసుకుంటుంది కనీసం, 9 3 గంటలు చెప్పింది కానీ అవ్వదు. వాడు ఆఖరి యుద్ధానికి వచ్చాడు, అందరూ తెచ్చాడు. మహారాజులు ఎప్పుడైనా అంతేనండి, అందరూ తెచ్చిపోయి చిట్ట చివరి వాడు యుద్ధానికి వస్తాడు. మహిషుడు కామరూపుడు, ముందుగా రాక్షసాకారం ధరించి యుద్ధానికి వచ్చి అమ్మవారి అపూర్వ సౌందర్యాన్ని చూచి, ఆవిడ పూర్వ సుందరి విశ్వసుందరి కదా, అందుకని సుందరి నీవా ఇంతకాలం యుద్ధం చేసి మా వాళ్ళని చంపింది, నువ్వు అందగత్తివి, నేను పెళ్లి చేసుకుందామని రాయబారం పంపినప్పుడు నువ్వు సుందరివని చెప్పారు, కానీ ఎంత అతిలోక సుందరివని చెప్పలేదు. ఓసి వెరిదానా, నాలాంటి వీరుడితో యుద్ధం ఎందుకు, నువ్వు నన్ను వరించావనుకో మనిద్దరం ప్రపంచాన్నంతా దున్నేయచ్చు, ఏరియచ్చు. అబ్బా నా పరాక్రమం, నా అపూర్వ పరాక్రమం, నీ సౌందర్యం, కలగాపురం అయితే మంచి అందగాడైన పరాక్రమవంతుడు పుడతానంటే మనిద్దరం కలిస్తే నీ దరిద్రపూర్వకం నా బుద్ధి వస్తే ప్రమాదం రా అని చేత కుదరదండి ఆవిడ. వాడు మండోదరి వృత్తాంతం ఒక వృత్తాంతం చెప్పాడు. దేవి భాగవతం చాలా గొప్ప కదండి. వెరిదానా, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉంటావు, మంచి వరుడు దొరకడు. మంచి సంబంధాలు వచ్చినప్పుడు నవయౌవనంలో ఉన్నప్పుడు ఆడవాడు సంబంధాలు కాదంటే తర్వాత పెళ్లి అవ్వక యాత్ర పడతారు. తెలుసిన పూర్వం సింహళ ద్వీపాన్ని పరిపాలించే రాజుగారికి మండోదరిలో కూతురుండేది. ఈ మండోదరి నవయౌవనవతి అయ్యింది. ఎవరు వచ్చి ఆమె వివాహం చేసుకుంటావన్నా నాకు పెళ్ళొద్దు, బ్రహ్మచారిగా ఉంటాను, పెళ్ళైతే అందం పోతుంది, దిక్కుమాల మొగుడి చేతిలో నానా చెవాట్లు తినాలి, ఇష్టం లేని పనులు చేయాలి, స్వేచ్ఛ పోతుంది, మహిళా సాధికార దినోత్సవం నాది, నేను పెళ్ళొద్దు 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 రోజు అందరినీ వంక పెట్టేదిట. తండ్రి ఎంత చెప్పినా యవ్వనం పాడవుతుంది, ముఖం పాడైపోతుంది, బానిసగా మగవాడి దగ్గర బ్రతకడం ఏమిటి, నేను చేసుకున్నది. చివరికి ఈవిడికి ఇంకో చెల్లెలు ఉంది, అమ్మ నీ బిళ్ళవ్వపోయినా చెల్లెలికి చేసేస్తామన్నారు, చెల్లెలికి చేసేస్తే చేసేది నేను మాత్రం చేసుకున్నది. ఒక రోజున కాంభోజి చేసే గురాజు పరమసుందరుడు ఒకడు వచ్చి దారిలో ఉద్యానవనంలో విహరిస్తున్న మండోదరిని చూచి, మండోదరి నువ్వు నా భార్య బొమ్మ అన్నాడు. అతను చాలా అందగాడు, అప్పుడు కూడా వాడిని చీప్ అమ్మంది. చివరికి చెల్లెలు పెళ్ళయింది. చెల్లెలు చెల్లెలు భర్త ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే అప్పుడు ఈవిడికి ఆశ కలిగిందిట, అరే అరే మంచి మంచి సంబంధాలు వచ్చాయి, పెళ్ళొద్దన్నాను, ఆహరికి నా చెల్లెలు చెల్లెలు భర్త సుఖంగా తిరుగుతున్నారు, నాకు ఆ యోగం లేకుండా ఒంటరిగా తిరుగుతున్నాను అనుకుని నా అన్నయ్య ఇప్పుడు పెళ్లి చేసుకుంటానట. పాత వాళ్ళందరూ ఎవరన్నా ఉన్నారేమో అని చూశాడు ఈయన. ఇంతకాలం ఎవరు అవుతారు, పాతికేళ్ల క్రితం వచ్చిన సంబంధం ఇంకా ఇప్పుడు అవుతుందా, పాతికేళ్ల క్రితం అప్పుడు ఏదో ఇప్పుడు ఎవరైనా సరే రూపాయలు ఎలా మారిపోతాయి, పాతికేళ్ల క్రితం పెళ్లి కొడుకుతూ ఉన్నప్పుడు ఉన్న నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అని చేత సృష్టిలో సృష్టి ధర్మం అది రూపం టిక్కున మారిపోతుంది. కాబట్టి అందరికీ వివాహాలు అయిపోయామా, నిన్ను కోరుకున్న రాజులందరూ పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి అన్నాడు ఆయన. అయ్యో చివరికి నాకు సంబంధం దొరకదా అనుకున్నది. అప్పటికి రూపంలో కూడా మార్పు వచ్చింది. ఒక రోజున అడ్డుగా ఒక మహారాజ కుమారుడు పెడుతుంటే అతన్ని నీకు ఇష్టమైనా పెళ్లి చేసుకోవడం అనిట ఊ అన్నాడు వాడు. వాడిని వివాహం చేసుకున్నాక అప్పుడు అర్థమైంది, వాడు స్త్రీలోనుడు, మద్యపాన రతుడు, భ్రష్టుడు, అనేక దుర్వ్యసనాలు ఉన్నాయి. వాడు రోజు కొడుతూ తిడుతూ ఉంటే చివాట్లు తింటూ చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకుని తెచ్చింది పూర్వం. అంచేత ఆనాడు సమయానికి వివాహం చేసుకోకుండా నాశనం అయిపోయిన మండోదరిలా పడైపోగానే అమ్మవారికి ఖర్చు చెప్పాడు వాడు. నీకు వీలుంటే చూడండి దేవీ భాగవతంలో, ఇది నాకు ఆశ్చర్యం పశ్చిమస్కంధంలో. అంటే పురాణం చెప్పే పద్మాగర్ గారికి కూడా పురాణం చెప్పేవాడు కొందరు ఉంటారని అర్థం రాదు. అప్పుడు ఇచ్చేదంటే అమ్మవారికి వాడు ఇంత నీతిని ఉపదేశించి నువ్వు అలా పాడైపోతావు వెళ్ళిదాన అంటే అమ్మ పక్కపక్కనవి, నేను ఇప్పుడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, కాకపోతే ఒక ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞ దత్త నా చేత ఒక ప్రతిజ్ఞ చెయ్యబడింది, ఎవడైనా యుద్ధరంగంలో నా ఎదురుగుండా నిలబడి నన్ను ఓడిస్తే నన్ను ఓడించిన వీరుణ్ణి మాత్రమే నేను భర్తగా వరిస్తాను, నువ్వు యుద్ధరంగంలో నన్ను ఓడించి కొట్టుకుపోయింది వసి వెనిదాన చెబితే నమ్మవని వాడు యుద్ధం చేశాడు. ఘోర యుద్ధం జరిగింది. ఆ ఇద్దరు యుద్ధాలతో పర్వతాలు కదిలిపోయాయిట, ప్రపంచం ఊగిపోయింది. చివరికి వాడిని సంహరించింది. ఆ సంహరించిన పర్వతం చాముండా పర్వతం. పర్వతం మీద వాడిని సంహరించగానే అప్పటిదాకా పంచభూతాలు కూడా ఒడిగిపోయేవిట, స్తంభించిపోయి ఉన్నాయి. అవి వాడి యథాప్రకారంగా తమ పనులు చేసేవి. దేవతలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అందులో ఎంత గొప్ప స్తోత్రం అండి, అమ్మని ఆ స్తోత్రం చేశారు వాళ్ళు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతమో నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం అస్మి అంటే ఉన్నాను. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో అయ్యామ్ అని అండల్లా, హిందీలో మైహు అండల్లా, తెలుగులో నేను ఉన్నాను అండల్లా, అలాగే సంస్కృతంలో అహం అస్మి నేను ఉన్నాను, బహువచనంలో స్మ అవుతుందన్నమాట. దేవతలు అందరూ కలిసి ధ్యానం చేస్తున్నారు కనుక తాం అంటే ఆ తల్లిని ప్రణతాహ నమస్కారము చేస్తూ స్మ ఉన్నాము అనమాట. నియతాహ ప్రణతాహ స్మతాం, దాన్ని స్మృతామని చదివేస్తారు కొంతమంది లేనిపోయినవి. ప్రణతాస్మతాం అది క్రియాపదం గుర్తుపెట్టుకోండి. అస్మి స్వహ స్మ. ఓ జగన్మాత నిన్ను మేమందరం భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నా నీ పాదాలకి. నువ్వు ఎటువంటి దానివి అంటే దేవతవి, సమస్త లోకాలకి అధిష్టాన దేవత, అందరినీ పరిపాలించే శక్తి కలిగిన వారిని మాత్రమే దేవి అనాలి. దేవి అని పేరు పెట్టుకున్నంత మాత్రమే మనందరం దేవి అవం. విష్ణువు అని పేరు పెట్టుకున్నవాడు విష్ణు అవుతాడా, లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళకి లక్ష్మి ఉంటుందా? కానీ ఆ పేరుతో మనం ఒకరినొకరు పిలుచుకుంటే భగవన్ నామస్మరణ చేసినట్టు అవుతుంది. అందుకని అంటున్నాను తప్ప, నిజానికి దేవి అంటే సమస్త లోకాలని అదుపులో పెట్టి తన ఆజ్ఞతో వారు బద్ధులయ్యేలా చేసి వారిని పరిపాలించగలిగే సేవి శక్తి ఉంటే దేవి అనాలి. అందుకని దేవ్యై నమః, అన్ని లోకాలని పరిపాలించే శక్తికి నమస్కారం. మామూలు దేవి కాదు, మహాదేవి, రాజరాజేశ్వరి అన్నమాట. మహారాజులకు కూడా ఈశ్వరి, కామేశ్వరునికి కూడా ఈశ్వరి. అటువంటి నీకు నమస్కారం. శివాయై, శివ అంటే మంగళ స్వరూపిణి. అమ్మ ఎక్కడుంటే అక్కడ సుఖం తప్ప అశుభం ఉండదు. సమస్త లోకాలలోనూ శుభాలను నింపే తల్లి తన దర్శనంతో, తన స్పర్శనంతో, తన స్మరణ చేసిన వారికి, తనని మనస్సులో ఊహించుకున్న వారిని నిరంతరం ఇంటిలో ఉండి వారికి శుభము తప్ప ఇంకొకటి రానివ్వకుండా చేస్తుంది గనక, మంగళ స్వరూపిణి గనక, శాంతస్వరూపిణి గనక అమ్మవారిని శివ అన్నారు. శివాయై సతతన్నమ, సతతం శివాయై అని ఒక అర్థం, ఎల్లప్పుడూ మంగళస్వరూపిణి అని ఒక అర్థం. శివాస్వరూపిణి, మంగళస్వరూపిణి అని అమ్మకి సతతం నమ ఎల్లవేళలా నమస్కరిస్తున్నాను అని ఒక అర్థం. ఎప్పుడు నీకు నమస్కారం తల్లి. నమః ప్రకృత్యై, ప్రకృతి అంటే బుద్ధిస్వరూపిణి అని అర్థం. మనం ఇవాళ ఆలోచన చేస్తున్నామంటే అమ్మ వల్లే చెయ్యగలుగుతున్నాం. పుట్టుకతో వచ్చిన బుద్ధిని ప్రకృతి అంటారు. గుర్తుపెట్టుకోండి మీద, పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయి, అంత తేలిగ్గా పొమ్మన్న పో. ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసి మార్చుకుందామన్నా జన్మత వచ్చే లక్షణాన్ని ఆ స్వభావం అంటాం అన్నమాట, అది అంత తేలిగ్గా పోదు. అదిగో పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అన్నారు. అటువంటి ప్రకృతి స్వరూపిణి, స్వభావ స్వరూపిణి అని ఒక అర్థం. ఈ చరాచర జగత్తంతా ఉన్న ఈ వనములు, కొండలు, నదులు ఇవన్నీ కూడా అమ్మే. అందువల్ల కూడా అమ్మ ప్రకృతి స్వరూపిణి. భద్రాయై, భద్ర అంటే శుభములు కలిగించినది. భద్రం అంటే శుభం. అమ్మ అనుగ్రహం వల్ల ఎప్పుడు శుభములు ఉంటాయి, మనం అనుకున్న కోరికలు తీరుతాయి. మనకి ఏది మంచో మనకి తెలియదు నిజానికి. భద్రం అంటే చాలా జాగ్రత్తగా చెప్పవలసినటువంటి పదం, చాలా గొప్ప పదం అది. మా కేవలం శుభమని కాదు, ఒక్కొక్కప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ పూట టిక్కెట్ నాకు దొరకాలి విమానానికి, నీకు దండం పెట్టామన్నాం అనుకోండి, ఆ పూట టిక్కెట్ దొరకలేదు అనుకోండి, ఇంత ఒక్కుకున్నా మనకి టిక్కెట్ దొరకలేదు ఏమని ఏడుస్తున్నామే, అది అజ్ఞానం. నిజంగా టిక్కెట్ దొరికితే ఆ విమానం ఎక్కడో కూలిపోయి ఇంకేదో ఇబ్బంది వస్తుంది నీకు. అందుకని అమ్మవారిని స్తోత్రం చేస్తే నీకు టిక్కెట్ దొరకకుండా, నువ్వు ఇక్కట్ల పాలు కాకుండా ఇంకో రోజు హాయిగా వెళ్ళేలా చేస్తుంది. అలా మనకి కనపడకుండా, మనకి ఒకవేళ దుఃఖమేమో, ఇది కష్టమేమో, అనుకున్న పని అవ్వలేదేమో అనే బాధ ఉన్నప్పటికీ మనల్ని అనుగ్రహించే తల్లి అని ఒక అర్థం. మీకు రహస్యం చెప్పరా, ఒక ఆయన ఒక ఇల్లు కొన్నాడు హైదరాబాద్. ఆ ఇల్లు కొనడం ఆయనకి ఎప్పుడు శుభం కాదు. నేను జ్యోతిషరీత్యా, జాతక రీత్యా చూసి వరే నువ్వు ఇల్లు కొంటే పోతావరా వద్దురా బాబు అన్నాను. అంటే వినిపించుకోకుండా ఇల్లు కొన్నాడు. కొని కొనగానే ఈయన హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఓ బాంబు లేసినట్టు ట్రాన్స్ఫర్ చేశారు. అయ్యో అనుకున్నాడు, ఒక్కరోజు కూడా లేడు గృహప్రవేశం అయ్యాక. ఆ బాంబుల తోట యుద్ధం చేయలేక ఏడ్చాడు. అక్కడ నేను అన్నాను, నీకు ఒకటే సుఖం, అక్కడ ఇల్లు కట్టు, నువ్వు అక్కడ ఉంది ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాను. వాడికి గృహయోగం లేదు అందుకని అక్కడితో ఇల్లు కట్టాడు. వెంటనే తీసుకెళ్ళి అస్సాంలో పారేశాడు. మళ్ళీ అక్కడ ఉండలేకపోయాడు, మళ్ళీ ఇల్లు కట్టాను, ఓ అపార్ట్మెంట్ కొన్నాడు, గృహప్రవేశం చేశాడు, తీసుకొచ్చి మళ్ళీ విజయవాడలో పారేశాడు. ఇప్పుడు సుఖంగా ఉన్నాడు. ఎందుకు చెప్తానంటే, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటే సుఖం అనుకుంటున్నాడు కానీ పిచ్చాడు ఈ ఇల్లు కట్టుకోవడం వల్ల వాడికి సుఖం లేదు. అందుకని అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, ఓరి పిచ్చివాడ, నీ దృష్టిలో ఇల్లు శుభం, కానీ నీకు ఇంటిలో ఉంటే నీ జాతకరీత్యా నీకు నష్టం ఉంది, అందుకని దాని బదులు ఇంకో చోటకి పెట్టుతున్నాను అంటుంది. అది మనకు అర్థం కాదు. దేని వల్ల మనకి శుభమో, దేని వల్ల నష్టం అనేది తెలియదు. మనం ఏమనుకుంటున్నాం, అయ్యో ఎన్ని ఉపాసనలు చేసాం, మహాత్ములు అడిగాం, కష్టపడి ఇల్లు కొనుక్కున్నాం, కొంప కొనుక్కోగానే అక్కడి నుంచి బయటకు వెళ్ళాం అనుకుంటున్నాం తప్ప, ఆ కొంపలో ఉంటే నీ కొంప ములుగుతుందని నీకు తెలియదు కాబట్టి నీకు ఆ కొంపలో నుంచి బయటపడేలా చేసి శుభమిస్తున్నది కనుక అమ్మవారిని భద్ర. మన సంకల్పం కంటే అమ్మ సంకల్పం గొప్పది కనుక ఏది మంచో మనకి తెలియదు కనుక మనకు అవసరమైనది మనకి చేసి పెట్టి మనకి తెలియకుండా రహస్యముగా శుభములు ఇచ్చి తల్లి భద్ర. అందుకని భద్రాయై సతతం నమః, అటువంటి భద్రకి నమస్కారం. ప్రణత స్వతామ, అటువంటి తల్లిని గురించి నమస్కరిస్తున్నాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది చాలా గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రం అసలు దుర్గా సప్తశతికి ఒక ప్రాణం. అమ్మవారు సమస్త మంగళములను ఇచ్చు తల్లి. త్ర్యంబకదేవి ఓ పక్కన శివుడికి భార్యగా, పార్వతిగా ఉంది. విష్ణుపత్రిగా, నారాయణిగా ఉన్నది. గౌరీ అనే పేరుతో గౌరవర్ణంలో ఈ చరాచర జగత్తంతటి కాపాడుతుంది. అంటే అమ్మవారు మూడు వర్ణాలతో ఉంటుంది. అటువంటి తల్లి కొరకు నమస్కారం. ఇది ఐం క్లీం సౌహ్ అనే మూడు బీజములతో కూడిన బాలామంత్రంతో కూడినటువంటి మంత్రం ఇది. ఇందులో మొట్టమొదటి చూసారా గౌరీ, అది క్లీంకార బీజం.
త్రంబకేదేవి ఇది అహంకార బీజం, నారాయణి అంటే సౌభరి బీజం. ఈ మూడు బీజములు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ శ్లోకం చాలా గొప్పది. శ్లోకాలు ఈ మంత్ర శ్లోకాలు, మామూలు శ్లోకాలు అయితే మనం వాటిలో వేరే పదాలు పెట్టుకోవచ్చు, కానీ ఈ శ్లోకాల్లో మాత్రం ఒకదాని బదులు శరణ్య త్రంబకే గౌరీ అన్న చోట మనకు నచ్చింది కదా అని లక్ష్మణో ఇంకో దేవనో పెడితే మంత్రాన్ని పాడు చేసే అధికారం మనకు లేదు. మిగతా శ్లోకాలు మార్చుకోవచ్చు కావాలంటే, పద్మాకర నమస్తు పద్మాకర బదులు రత్నాకర పెట్టుకోవచ్చు, రత్నాకర బదులు కానీ ఇంకొక శ్రీచరణ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి ఏదో అనొచ్చు మనం, కానీ మంత్రముని మార్చే అధికారం మాత్రం లేదు. అందుకే ఇది చాలా గొప్పది. అసలు వీటికి ఎన్ని నియమాలు ఉన్నాయండి, వీటికి గురు పరంపర కావాలి. వీటిని ఇప్పుడు తాత్కాలికంగా వాటి వల్ల నష్టం ఉన్నా లేకపోయినా మంత్రములను కనుక మన ఇష్టం వచ్చినట్టు కంపు చేసి మార్చేస్తే, అంటే గురువు గారి యొక్క అనుజ్ఞ లేకుండా చప్పుటీకరణలు చేస్తే అటువంటి దానిలో వార్ధక్యంలో ఎక్కువ ఇబ్బంది వస్తుంది, తర్వాత నరకం అవుతుంది. ఆ మాట స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ మంత్రశాస్త్రంలో ఉన్న శ్లోకాలను మాత్రం చాలా జాగ్రత్తగా నియమంగా చదవాలి. కేవలం కథ కోసం చదివినప్పుడు మీకు దోషం చదవండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పుస్తకం పారాయణ చేస్తే కథ కోసం ఏ దోషం ఉండదు, కోరికతో చేసినప్పుడు నియమం ఉండాలి. కోరికలు లేని వాడికి నియమం లేదు. అలాగని నేను మీకు చెప్పేట పదాలు మాత్రం మార్చడానికి వీలు, ఇట్లు చెడు అట్లు చెడు మంత్రం కదా అది. అయిన తర్వాత క్రీమే ఉండాలంటే నేను క్రీమ్ అయిన సౌ కనకూడదంటే ఎలా కుదురుతుంది? బోడి కారునే నో పార్కింగ్ అన్న చోట మార్చడానికి అక్కడ పార్కింగ్ చేయడానికి లేదే, పట్టుకుపోతారే మిమ్మల్ని. పెద్ద కారు ఉన్న చోట చిన్న కారుని, చిన్న కారు ఉన్న చోట పెద్ద కారుని మన ఇష్టం తోటి పెట్టకూడదే, రాంగ్ వేలో వెళ్ళకూడదే. ఇక్కడ యారో మార్కు ఎర్రగా ఉన్నప్పుడు ప్రయాణం చేయడానికి వీల్లేదే, ఒకవేళ పెడితే నువ్వు ముందే పోతావే, అరెస్ట్ చేయడం పక్కన డామంటావు. అలాగే మంత్రములు కూడా ట్రాఫిక్ రూల్స్ కంటే, అమెరికన్ రూల్స్ కంటే డేంజర్, చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇక్కడ పాటించకపోతే ఒక్కొక్కప్పుడు నష్టం రావచ్చు రాకపోవచ్చు, అక్కడ మాత్రం వచ్చి తిరుగుతుంది. అందుకని ఈ మంత్రములు బీజములు చాలా జాగ్రత్తగా గురువు కథ. దీనికి మీరు అనుకున్న లౌకిక స్వరాలు వేరు, వేదస్వరం వేరు, మంత్రశాస్త్రం వేరు. అందుకే మంత్రానికి సహజమైన వేదంతో ముడిప్పుడు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోకండి. ఈ ఉపాసనా కాండ గురు పరంపరతో రావలసింది. అందుకే శంకరాచార్యుల వారి ద్వారా శృంగేరి పీఠాలకో లేకపోతే ఇంకో కంచి పీఠాలకో, అలాగే పెద్దల ద్వారా మా పీఠాలకో, మా పీఠాల పరంపర ఎందుకు సరదాకోసం పీఠాలు కొడుకోవాలనుకుంటారా? దానికి ఒక శ్రీచక్ర అర్చన విధానం ఉన్నది. అది చెయ్యకుండా రోడ్డు మీద కూర్చుని కాలక్షేపం చేసి పారాయణ చేసే గ్రంథములు ఇవి కావు. అందుకని దుర్గా సప్తశతి మహామంత్ర శాస్త్రం, దాని పారాయణతో ప్రపంచాన్ని మనం చేతిలోకి తెచ్చుకోవచ్చు, కానీ కోరికలకి వినియోగించుకోకూడదు ఒక్కటే. అందుకే నిజంగా ఆ దుర్గా సప్తశతిని మేము రోజు మాకు మంత్రశాస్త్ర పరంపర ఉంది పీఠం, దాన్ని పారాయణ చేసే కోరిక 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 తీరుతుంది. కానీ చెప్పాక వ్యక్తిగతమైన కోరికలను ఎప్పుడు మేము వాటి ద్వారా కోరకూడదు, మీరు కోరకూడదు. కానీ పారాయణ చేస్తే కోరికలు తీరుతాయి, అది దాని గొప్పతనం. అది పారాయణ చేస్తే నీకు ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది. కోరితే ఆ కోరిక తగిన నియమం లేకపోతే బెడిసి కొట్టచ్చు అనమాట. అటువంటి మంత్రశాస్త్రం. ఇప్పుడు వాళ్ళ అమ్మవారిని మహిషాసుర మర్దన అనంతరం భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అప్పుడు అమ్మ, నేను మీకోసం ఎప్పుడూ ఈ హిమాలయ పర్వతాల దగ్గర ఉంటాను, మీకు ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు నన్ను ప్రార్థించండి, నేను ప్రత్యక్షం అవుతానని అమ్మకి నమస్కరించి ఇళ్ళకి వెళ్ళారు. వీళ్ళ కర్మయోగం ఇది జరిగిన కొద్ది రోజులకి శుంభుడు నిశుంభుడు అని రాక్షసులు మళ్ళీ వాళ్ళు విజృంభించారు. ఈ శుంభ నిశుంభుల బాధ తట్టుకోలేక మళ్ళీ దేవతలంతా హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు అక్కడ ఆ సమయంలో పార్వతీదేవి ఉన్నది, వీళ్ళేమో జగదంబని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఆ సమయానికి శివుణ్ణి అర్చిస్తూ కైలాస పర్వతం మీద అమ్మ పార్వతీదేవి కూర్చుంది. దేవతలంతా అమ్మవారిని రకరకాలుగా ప్రార్థించారు. అమ్మ నీ అంత గొప్పది లేదు తల్లి, మమ్మల్ని అనుగ్రహించ తల్లి, దుర్గాయ నమో, నిత్యాయ ఖ్యాత్యయ తే నమో నమ అంటూ ప్రార్థించారు. నువ్వు దుర్గవి, కష్టాల నుంచి గట్టెక్కించే తల్లివి, కీర్తిస్వరూపిణివే. అప్పుడు ఈ పార్వతీదేవికి అనుమానం వచ్చి, ఎవరన్నా ఇంతకుడు నుంచి నా ఎదురుకుండా నిలబడి మీరు ప్రార్థిస్తున్నారు, ఇప్పుడు ప్రార్థిస్తున్నది మీరు ఎవరిని అన్నది. అనగానే నన్ను గురించి ప్రార్థిస్తున్నారంటూ పార్వతీ శరీరం నుంచి ఒక అద్భుత దివ్యశక్తి బయటకు వచ్చింది. పార్వత్యాహ శరీర కోశాత్ వినిర్గత ఆశ కౌశికి, శరీర కోశం పార్వతీదేవి శరీరం అనేటటువంటి దాని నుండి బయటికి రావటం వల్ల అప్పటి నుంచి ఆ దేవతకి కౌశికి అని పేరు వచ్చింది అనమాట. ఆ కౌశికీదేవి బయటికి రాగానే ఆవిడ శరీరం కరిగి నదిగా ప్రవహించింది, అదే కౌశికీ నది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది కోసి అని కూడా అంటామే, అసలు సంస్కృతంలో కౌశికి, తర్వాత కోసి అని కూడా వికృతి రూపంలో పిలుస్తాం.
అదిగో ఆ కౌశికీ నదీ తీరంలోనే శమీక మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడే పరీక్షిత్తుకి శృతి శాపం ఇచ్చింది కౌశికీ నది దగ్గరే. ఈ కౌశికీ నది కూడా ఆ తల్లి రూపమే, మారు రూపమే. అందుకే అందులో స్నానం చేస్తే మాయ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఎక్కువ భాగం. సంపూర్ణంగా కాకుండా కొంతైనా జయించగలుగుతాం. ఇప్పుడు ఆ కౌశికి బయటకు వచ్చి రాగానే అప్పటిదాకా పార్వతీదేవి తెల్లగా మెరిసిపోతూ ఉండేది. ఈ అమ్మవారు రాగానే ఒక్కసారి నల్లగా నీలం అయిపోయింది. ఇదేంట్రా నా రూపం ఇలా అయిపోయింది అనుకున్నది ఆవిడ. ఆ తర్వాత కొంతకాలానికి శివుడు ఆవిడ హాస్యం ఆడి, పార్వతి తెల్లగా ఉన్నామని పెళ్లి చూపుల్లో చూసి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు హఠాత్తుగా నల్లబడిపోయా, ఆ పేరు హాస్యమాడాడు. శివపురాణంలో చాలా అందమైన కథ అండి అది. నిజంగా నాకు ఆ చూసినప్పుడల్లా శివుడు కూడా మనలాగే వెళ్ళకూడదు అడతాడు. భార్య ఏమని అందంగా ఉన్నప్పుడు చేసుకున్నట్ట, కొంచెం వయస్సు మార్పురా కానీ వీరికి చికాకు వచ్చింది అనమాట. చికాకు కాదు, ఒక హాస్యం. వెంటనే ఆవిడ అయితే అడిగాను అని వెళ్ళిపోయింది. అడిగానని చెప్పి మరి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళి కఠోర దీక్షతో తపస్సు చేసి తపశ్శక్తితో మళ్ళీ నల్లధనాన్ని వదిలించుకుంది అని శివపురాణంలో శివపార్వతుల కళ్యాణానంతరం ఉంటుంది అనమాట. అద్భుతమైన కట్టవది. అదో పక్కన పెడితే అమ్మవారు గౌరీ కాస్త కాళీవర్ణంలోకి మషీవర్ణమభూతదా అంటాడు. దుర్గా సప్తశతిలో ఇదే పదం మషీవర్ణమభూతదా. మషి అంటే సిర, బ్లాక్ ఇంక్, నల్లని సిరాలాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ కౌశికీదేవి బయటకు వచ్చి, ఆ నాయనలారా దేవతలారా మీ కోరిక ఏమిటండి, శుంభుడు నిశుంభుడు అనే మరో ఇద్దరు రాక్షసులు కూడా మహిషాసురుడి తర్వాత బ్రహ్మవరాలు పొంది ప్రాణాలు తీస్తున్నారు, వాటిని సంహరించమన్నారు. కష్టం వస్తేనే దేవతలకి అమ్మవారు గుర్తొస్తుంది, సుఖం వస్తే ఇంకా అభ్యహం అంత గొప్పవాళ్ళు లేవంటారు వాళ్ళు. ఇప్పుడు అమ్మవారు వారిని సంహరించడానికి శుంభని శుంభులు ఉండేటటువంటి మందర పర్వత ప్రాంగణానికి వెళ్ళింది. ఆ బో శుంభని శుంభులు ఈ అమ్మవారి సౌందర్యం గురించి విని ఇంత సుందరీయమని అసహాయ సూరురాలై యుద్ధానికి రావడం ఏమిటి అన్నారు. ఇంతలో నిశుంభుడు, అన్నయ్య చాలా రోజుల నుంచి నువ్వు పెళ్లి మాత్రం చేసుకోకుండా తిరుగుతున్నావు కదా, ఆ కొసలకు మీకు అర్థమయ్యే ఉంటుంది వాటిని. వాడు బ్రహ్మచారులు కాదు, వివాహం మాత్రమే చేసుకోవడం లేదు. ఇంతకాలానికి ఒక సుందరీమణి ఎవరో వచ్చింది, ఆమెను పెళ్లి చేసుకున్నావు, మాకు వదిలి వచ్చినట్టు ఉంటుంది, ప్రజలకు రాణి వచ్చినట్టు ఉంటుంది అనగా బాగానే ఉందని ముందు ధూమ్రలోచనుడు అనేవాడిని పంపాడు. ఈ ధూమ్రలోచనుడిని సంహరించడానికి అమ్మవారు తన నుదుటి కన్ను తెరిచి అందులోంచి మహాకాళిని సృష్టించింది. చతుర్భుజాలతో భయంకరమైన నల్లని రూపంతో మెడలో కపాలమాలతో పుట్టుకొచ్చింది కాళి. ఈ కాళి వల్ల దేవతలకి భద్రం కనుక భద్రకాళి, రాక్షసులకి భయంకరిణి కాబట్టి మహాకాళి. మహంకాళి అనే పదం లేసుమా, దిగ్మాలు కూడా అస్తవాడు మహంకాళి మహంకాళి అంటారే భాషగా అనేటువంటి వాళ్ళు అనే పదం. మహం అనేది లేదు, మహాకాళి అంతే. ఈ వ్యవహారాలు ఏదైనా అంటాగా అమ్మవారు అండలా అమ్మవారు అండడానికి, వచ్చిన వాడు అనుకుంటే వచ్చి రోడ్డు అండలా, ఆ వచ్చి రోడ్డుతో వదిలిపెడతారు వాపదులు సాగట్టకుండా కొంతలో కొంత రైవనుకోండి. అంటే వ్యవహారంలో కూడా పదాలు మారిపోతున్నాయి తప్ప నిజమురు కానీ మహాకాళి. ఈ మహాకాళి ధూమ్రలోచనుడిని చంపింది. ఆ తర్వాత చండు ముండు అని ఇద్దరు రాక్షసులు పంపాడు శుంభుడు. ఈ చండముండాసురుని చంపింది. చండముండాసుర నిశోధిత్వాత్ చాముండేది చె విఖ్యాత, అప్పటి నుంచి అమ్మవారికి చాముండ అని పేరు వచ్చింది. చండుండి ముండుండి చంపింది కనుక. ఈ చండముండుల పేరు విని ఏం తప్పనుకోకండి, చండు అనేవాడు తీవ్రమైన వేగంతో యుద్ధం చేసేవాడు, ముండు అనేవాడు ఎప్పుడు గుండు చేయించుకునేవాడు. ముండనం అంటే గుండు చేయించుకున్నట్టు అనమాట. వాడికి అదోది అమెరికా వచ్చాక ఈ నీళ్ళకి చుట్టూ ఊడిపోతుంది ఎందుకు వచ్చిందని నున్నగా ముండు చేయించుకునేవాడు వాడు. అందుకని ఎప్పుడు ముండనం చేయించుకోవటం వల్ల వాడికి ముండు అని పేరు వచ్చింది. ఈ చండముండాసురుల్ని భయంకర యుద్ధంలో సంహరించటం వల్ల వాళ్ళ కపాలములను తన మెడలో వేసుకోవటం వల్ల అమ్మవారు చాముండ చాముండేది చ విఖ్యాత, ఈ విధంగా అమ్మ చాముండగా ప్రసిద్ధి ఎక్కింది. ఆ తర్వాత రక్తబీజుడిని పంపాడు వాడు. ఈ రక్తబీజుడు వైశాస్త్రుడు సోదరుడు అని చెప్పుకున్నాం కదా మనం. నాకు పరీక్ష ఏంటంటే ఎప్పుడు చూసినా సప్తశతి లాంటిది గంటన్నర రెండు గంటలో చెప్పమంటాం. అదా రక్తబీజుడు లాంటి వాడిని తప్పడం. ఈ రక్తబీజుడికి శరీరం మీద గాయం అయితే నెత్తురు బిందువు నేల మీద పడితే అందులోంచి మరో రక్తబీజుడు పుడతాడు. వాడిని చంపడం ఎలాగా, కాళికాదేమో ఓటు పొడిచింది సోలంతో యుద్ధంలో, ఇక శరీరం నుంచి రక్తం చింది ఆ బిందువులు నేల మీద పడటంతో ఆ రక్తబీజులు పుట్టుకొచ్చారు. మళ్ళీ వీళ్ళని చంపడానికి ఏం చేసింది ఇప్పుడు అమ్మవారు, తన శరీరం నుంచి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ అని పిలువబడే సప్త మాతృకలు సృష్టించింది. ఈ సప్త మాతృకలు ఎడ అక్కడ ఈ రాక్షసులు కొడుతూ ఉంటే వాళ్ళ శరీరం నుంచి మళ్ళీ రక్త బిందువులు అసంఖ్యాకంగా నేల మీద చింది ఈ రక్తబీజులు పుట్టుకొచ్చారు. పర్వతం అంతా
లుకలుకలాడిపోతున్న పురుగుల్లాగా పుట్టుకొచ్చేసారు వీళ్ళు. అంటే అక్కడ నేల మీద కాలు బాపడానికి వీలున్నంత స్థలం కూడా లేకుండా పుట్టుకొచ్చేసారు రాక్షసులు. ఇంతమంది రాక్షసులు ఎలాగ కొడుతూ ఉంటే రక్తం పడుతుంది, పడితే పుట్టుకొచ్చేస్తారు. ఏవేళ ఎలా చంపడం కష్టం. దేవతలు పైనుంచి కంగారు పడిపోయి ఈ జనం పెరిగిపోయి మనల్ని మింగేస్తారేమో అనవసరంగా అమ్మవారు వీళ్ళని రెచ్చగొడుతోంది అని భయపడ్డారు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా, దుర్గాదేవి పోయి భద్రకాళి వీడిని ఇలా చంపడం కష్టం, నేల మీద నెత్తురు బొట్టుపడిందంటే వాళ్ళు ఇంకో రాక్షసుడు కొడతాడు, ఏదో ఒక్కసారి నీ నాలుగు మొత్తం విపరీతంగా పెంచి నేలంతా చాపేయండి. అమ్మవారు వెంటనే నాలుగులా చాపింది అనమాట, పెద్ద తివాచీ పరిచినట్టుగా ఆ పర్వతం అంతా నాలుగ చాపి ఈ రాక్షసులందరినీ నాలుగ మీదకు తోసుకుంది. ఇప్పుడు నాలుగ మీదకి ఈ రాక్షసులు రాగానే ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది, తన సోలంతో కత్తుతో పొడిచి పొడిచి పొట్టి ఒక్క రక్త బొట్టు లేకుండా రక్తం అంతా నాలుగ మీద పడేలా చేసింది. నేల మీద రక్త బొట్టు పడితేనే కొత్తవాడు పడతాడు, నాలుగు మీద పడగానే పడిన దాని మీద నెట్టే నాగేయడం మొదలుపెట్టింది. ఆ రక్త బొట్లు పైకి వచ్చేలాగా నాలుగు పైకెత్తగానే పడుతున్న రక్తం గొంతులకు పోయేది. ఈ విధంగా నీ రక్తశ్చ మహీపాల రక్త బీజోభవత్తదా, రక్త బీజుడు శరీరంలో రక్తపు బొట్టు లేకుండా అయిపోయింది, పేరుకి రక్త బీజుడే బీజం కూడా లేకుండా వత్త నీరక్తుడయ్యాడు. నిర్ రక్త నీ రక్త అంటే ఒక్క రక్త బొట్టు లేనివాడు అయ్యాడు. శతకోటి దరిద్రాలకు అంతకోటి ఉపాయాలు అమ్మవారి దగ్గర వీడి నాటకాలు అని చెప్ప ఏ వరం ఇచ్చినా వాళ్ళని సంహరించడానికి ఒక్క ఆలోచన ఏదో పాయింట్ అంటే పెట్టుకుంటుందమ్మా, ఒక ఉపాయం లేకుండా వరాలు ఇవ్వదు. ఇప్పుడు వీడి రక్తం నేల మీద పడకుండా కాళికాదేవి నాలిక మీద వెళ్ళని చేర్చి రక్తం అంతా పీల్చి ఆ తర్వాత వాడిని గుటుక్కులు మింగేసింది. పరపర పర 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 మిరపకాయ జీన వెళ్ళినట్లుగా మైసూరు పాకం మంచి కొన్ని కొంతమంది మెత్త మైసూరు పాకం చేస్తారు, కొంతమేమో గరగరలాడి మైసూరు పాకం చేస్తారు, అలా నవ్వేసి పారేసి మొత్తమే చంపేస్తాడు. ఈ విధంగా రక్త బీజుడు వధ అయ్యింది. ఆపై ఆ తర్వాత నిశుంభుడు వచ్చాడు, వాణ్ణి సంహరించింది. ఆఖరణ శుంభుడు వచ్చాడు, వాడు వచ్చి ఏదో ఒక్కదాన్ని అనుకున్నాము, ఇదిగో ఇంతమంది దేవతల్ని కాళి సప్తమాతృకలు ఇంకా నవదుర్గా దేవతలు ఎంతమంది బలాన్ని ఆశ్రయించి అన్యాసాం బలమాశ్రిత్య, ఇంతమంది అన్యుల బలమును స్వీకరించి అంటే ఇతరుల మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నావు మదగర్భిత, ఇది గొప్పతనమైన అన్నట్ట. అంటే ఇందాకటి నుంచి వాడు ఎంతమంది సైన్యాన్ని పంపాడు, ఎంతమంది వీరులు పంపాడు అది లెక్కలే. ఇప్పుడు ఏమంటాడు తన దగ్గర వచ్చేసరికి, నువ్వు ఒక్కదాన్ని నాతో యుద్ధానికి వస్తే జయిస్తావు, ఎంతమంది శత్రులతో రావడం గొప్ప అనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు ఆవిడేమంటో తెలుసా, ఓరి పిచ్చివాడా, ఏకైవాహం స్థితాం యత్ర, నేను ఒక్కదాన్ని కదా ఇక్కడ ఉన్నది, ద్వితీయ కా మమాపరా, నేను లేకుండా ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ, ఇంకో ద్వితీయ శక్తి ఎక్కడ ఉంది, అందరం మేమే, చూడు ఇవన్నీ నా మాయా శక్తులు అని టక్కున అందరినీ తనలో లేనం చేసుకుంది. ఇప్పుడు ఒక్క అమ్మవారే మిగిలబడింది, ఆదిశక్తి పరాశక్తి ఒక్కతే తప్ప కాళీ ఈ మాతృకులు నవదుర్గా దేవతలు అందరూ అమ్మలో లీనమైపోయారు. దేవ్యాస్త్ర తనవుతదా, అమ్మవారి శరీరంలో వాళ్ళందరూ లీనమైపోయారు. ఇప్పుడు కాసుకొని నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు నీ సైన్యంతో వచ్చి పైగా ఒంటరిగా యుద్ధం చేస్తున్నాను అంటున్నావు, యుద్ధం చేయరాంది. ఘోర యుద్ధం చేశాక వాడి శిరస్సు ఖండించింది. ఈ విధంగా శుంభని శుంభుల్ని సంహరించి లోకశ్రేయస్సుని ప్రసాదించింది తల్లి. అప్పుడు దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అదే నారాయణీ స్తోత్రం అంటే అనమాట. అది తెలుగులో నారాయణి మృక్కులమ్మ జగన్మాత నారాయణి మృక్కులమ్మ అంటూ దండక రూపంలో రాశాడు మారణ గారు, చాలా అత్యద్భుతమైనది. వీరుంటే అలాంటి దండకాలు చదవాలి. ఈ నారాయణీ స్తోత్రం చాలా గొప్పది, అది మామూలు నారాయణీ స్తోత్రం కాదనమాట. అందులో ఆఖరి స్తోత్రం ఉందే, నమస్తస్యై 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 నమో నమః, ఇది ఏకాదశి అధ్యాయంలో ఉండే గొప్ప స్తోత్రం. ఇది ఏం గొప్ప స్తోత్రం అండి, ఇది అమ్మవారిని ఈ చరాచర జగత్తులో ప్రతి శక్తిగాను అభివర్ణించి వర్ణించారు. వాళ్ళు ఎదురుకుండా దేవతలకి శుంభని శుంభుల్ని చంపాక అమ్మవారు నిద్ర శక్తి మాయ దృంభణి ఇలా రకరకాల రూపంలో కనపడింది. అందుకే ఆవిడ ఏమన్నారు, యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత
నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి సమస్త ప్రాణులలో నిద్రారూపంలో ఉంటున్నదో ఆ తల్లి కొరకు నమస్కారం. మూడే సార్లు తస్యై నమః తస్యై నమః తస్యై నమః అంటే ఆ తల్లి కొరకు నమస్కారం, ఆ తల్లి కొరకు నమస్కారం, ఆ తల్లి కొరకు నమస్కారం. ఇవాళ ఆ తల్లి మన శరీరంలో నిద్రారూపంలో ఉంటే వేళకి మాత్రమే నిద్ర వస్తుంది. ఆ నిద్రపోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎల్లవేళలో నిద్ర రాదు, బద్ధకపు నిద్ర కాకుండా ఆరోగ్య నిద్రారూపంలో ఉంటుందని ఒక అర్థం. నిద్ర వల్ల ఇంద్రియాలకి తిరిగి చైతన్యం ఇస్తుంది కనుక ఆవిడ నిద్రారూపం అని పిలిచారు. దానివల్ల జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంది. మీరు ఎప్పుడో చూడండి, ఖచ్చితంగా రాత్రి 9 గంటలకు పడుకుని లేదా కనీసం 10 గంటలకు పడుకొని తెల్లవారుజామున 5 గంటలకు లేస్తే అటువంటి వాడు అపూర్వ మేధాశక్తితో వాక్శుద్ధి కలిగి ఉంటాడు. అర్ధరాత్రి 1 గంట దాకా మెరుగుగా ఉండి పొద్దున మాత్రం లేవకుండా మధ్యాహ్నం 1 గంటకు పడుకుని మళ్ళీ సాయంత్రం దాకా పడుకుని ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే ఏదో తెలియక విచిత్ర శక్తి పట్టుకుంటుంది. అందుకని సక్రమ నిద్రారూపంలో ఉండే తల్లి కొరకు నమస్కారము. విదేశాల్లో ఉన్నవాళ్ళకి కొంచెం మినహాయింపు ఇచ్చారు. భారతదేశంలో ఉన్నవాళ్ళకి ఇది ఎక్సెప్షన్ కాదు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళకి మాత్రం మీరు సాఫ్ట్వేర్లు కదా, పేరుకి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కనుక పాపం 1 గంటకైనా సరే పర్వాలేదు, 2 అయినా సరే పడుకున్నా మళ్ళీ తెల్లవారుజామున మాత్రం అసలు లేవడానికి ప్రయత్నించండి. ఏదో మళ్ళీ పగలు 10:30 లేచిపోయి పెన పెందరాడి కాస్త మొహం కడుక్కొని వచ్చేప్పుడు కాఫీ తాగేసి మళ్ళీ పూజలోకి వెళ్ళిపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సాధ్యనంతరకు సాగినంత వరకు సకాలం ఇద్దరు మంచిది. అందరూ నేనేం చెప్పలేదు బాబు, ఇదంతా చెప్పినంతా నిద్రారూపేణ సంస్థాన్ని అమ్మవారిని దేవతలు స్తోత్రం చేశారు. నేను ఊరికే మీడియేటర్గా మీకు అందించాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి సకల ప్రాణులలో బుద్ధి రూపంలో తెలివితేటల రూపంలో ఉన్నదో ఆ తల్లికి నమస్కారం. అందుకే ఆ పాట అనగానే మనకి తెలివితేటలు వస్తాయి. ఆ తల్లి మన శరీరంలో బుద్ధిగా శక్తిగా లక్ష్మిగా లజ్జగా ఇలా అనేక రూపములతో ఉన్న తల్లికి నమస్కారం. అంటే ఆ తల్లే సిగ్గు, ఆ తల్లే నిద్ర, ఆ తల్లే లక్ష్మి, ఆ తల్లే బుద్ధి, ఆ తల్లే శక్తి, ఇలా సమస్తం. అంటే అమ్మ లేనిది చరాచర జగత్తులో ఏది లేదు. సర్వం శక్తి వయం జగత్. ఈ స్తోత్రం వినగానే అమ్మవారు చిరునవ్వు నవ్వి, నాయనలారా ఎప్పుడు అధర్మం పెరిగినా అప్పుడు నేను ధర్మ సంస్థాపనకి తిరిగి అవతరిస్తూ ఉంటాను. కలియుగంలో సహజంగా మానవుల్ని అనుగ్రహించడానికి నేను తప్ప ఇంకెవరూ పనికిరారు. అందుకే కలియుగంలో మీరు చూశారో లేదో అమ్మవారి అనుగ్రహం వల్లే లలితా సహస్రనామ పారాయణలు జరుగుతున్నంతగా ఇంకేం జరగడల్లా. కలియుగంలో జగన్మాతృ శక్తి లేకపోతే ఏ పని చేయను, నిర్వీర్యం అయిపోతూ ఉంటాం కనుక. గట్టిగా కూర్చుంటే నడుములు నొప్పి, కింద కూర్చుంటే కాళ్ళు నొప్పి, కుర్చీలో కూర్చుంటే ఇంకో నొప్పి, ఏదో ఒక నొప్పిలో ఎవడో ఉంటాడు ఎవడన్నా. నాకు ఆశ్చర్యం, అలా బాసిన బట్టలు వేసుకుని ఇంకా ఆయన అలా 2 గంటలు కూర్చుంటారంటే ఈయన ఆరోగ్యం ఉంటుందన్నమాట. అమ్మవారు లోపల కూర్చునే రూపంలో ఉందన్నమాట. తిష్టారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమః. మీరు కూర్చోగలుగుతున్నారంటే అమ్మ ఆ తిష్ట శక్తి రూపంలో ఉంటుండదన్నమాట, లేకపోతే ఉండలేదు. కలియుగంలో అలసులు, మంద బుద్ధిబలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మంద వాక్యులు, మంచి పనులు చేయలేరు, ఓపిక ఉండదు. అందుకని కలియుగంలో వీళ్ళ చేత ఏదో ఒక పని చేయించాలంటే అమ్మవారి యొక్క దివ్యశక్తి అవసరం కనుక ఈ యుగములు అసంఖ్యాకంగా ఎక్కడికి వెళ్ళినా శ్రీమద్ లలిత సహస్రనామ పారాయణలు జరుగుతూనే ఉన్నాయి. అది ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదన్నమాట. వీలున్నందుకు చేయటం కార్యక్రమ ప్రయాణం చేస్తున్నాం, సోది కవుల్లో ఉపయోగం ఉంది. అన్నం తిన్నావా, తెల్లారిందా, నిద్ర వచ్చిందా, వదులు హాయిగా శ్రీమాత శ్రీ మహారాజ్యం చదువుకోండి. ఎప్పుడు వీలుంటే అప్పుడల్లా అనవసర ప్రసంగానికి తావు ఇవ్వకుండా వీలున్నంత అవసరం ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం అది వేరే విషయం, కానీ వ్యర్థ ప్రసంగం వీలున్నంత వరకు పరిహారం చెయ్యి. సత్యాయ మిత భాషణ, మితంగా మాట్లాడితే సత్యం పొరుగుతావు, ఎక్కువగా మాట్లాడేపోతే ఏం చేయాలో తెలియదు కదా. అప్పుడు వాడి మీద వాడి రాజేస్తాట, వీడి రాజేస్తాట ఇతరుల మీద నేరాలు చెప్పుకుంటాం, అప్పుడు అసత్యాలు పలకాలి వాడి గురించి లేనిపోయినవన్నీ. అందుకని వీలుంటే కవిత్వం లేదా ఏదో రకంగా భగవన్నామం. పూర్వకాలంలో మహాత్ముల గురించి ఒక నిర్వచనం చెప్పారండి, ఏమని చెప్పారో తెలుసా? కావ్య శాస్త్ర వినోదేషు కాలోగచ్చతి ధీమతాం. ధీమతాం అంటే బుద్ధిమంతులకి కాలం గడుస్తున్నది. బుద్ధిమంతులు కాలమును గడుపుతారు. ఎలా గడుపుతారు అంటే కావ్య శాస్త్ర వినోదేనా. కావ్యాల గురించి కాళిదాస ఎలా రాశాడు, లేకపోతే మనం ఏ పద్యం రాశాం, ఈ పూట కొత్త పద్యం ఏమిటి, మార్కండేయ పురాణం ఏమంటుంది, ఇంకోటి ఏమిటి, ఇలాంటి పద్యాలతో కాలక్షేపం చేస్తారు. శాస్త్రాల గురించి చర్చ చేస్తారు. పవిత్ర వస్తువులతో కథలతో హాయిగా కాలం గడుపుతారు. ఇది ఉత్తముల లక్షణం.
ఇంకా మూర్ఖులు కూడా కాలం గడుపుతారుగా, కాలం ఎలాగైనా గడుస్తుంది. వ్యసనే నదు మూర్ఖాణం నిద్రయా కలయే నచ, మూర్ఖులకి కాలం గడుస్తుంది కానీ వ్యసనములతో గడుస్తుంది. తాగి తందనాలాడి తిరిగి సాయంకాలం దాకా ఏవో రకరకాల ఆ పాటలు పాడుతాము ఈ పాటలు పాడుతామని దరిద్ర పాటల కార్యక్రమాలు లేదా చండాలమైన డిస్కో డాన్సులు, ఇక రాత్రి వేసరికి హోహోహో అని అరవడాలు, పిశాచాలు పెట్టినట్టుగా జుట్లు విరబోసుకుని వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాడు భయంకరమైన వ్రతలు చేయడం, ఇవన్నీ వ్యసనములు అనమాట. ఈ వ్యసనములతోటి నిద్రయా గాఢంగా నిద్రపోవడం, వ్యసనం అయిపోయి నిద్రపోవాలిగా, అయ్యే రాత్రి 1 గంటలో ఇంటికి తేరడం, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాకా నిద్రపోవడం. ఈ నిద్ర లేనప్పుడు వ్యసనములు లేనప్పుడు ఏం చేస్తారు, కలహీనజ, ఇక తగాదా, వాడి మీద వీడు వీడి మీద వాడు మెయిల్స్ కొట్టుకోవడం, ఫేస్బుక్లో యుద్ధం చేయడం, ముఖాముఖి కొట్టుకోవడం, ఇక భీకర యుద్ధాలు ఒక రకంగా లేదండి, అన్ని రకాల యుద్ధాలు అన్నమాట. నా పార్టీ నాది, నీ పార్టీ నీది, నేను చెప్పలా ఏనాడో చెప్పాను ఈ శ్లోకంలో. వ్యసనములతో నిద్రతో కలహముతో మూర్ఖులు కాలం గడుపుతారు, కావ్యశాస్త్ర వినోదంతో ఉత్తములు కాలం గడుపుతారు. అది అంటే గొప్ప గొప్ప సంస్థలను పేరెట్టి ఎంతసేపు టిక్టిక్కన పాటలు పాడుకోవడానికి దానికి పనికి మన కబుర్లు చెప్పుకోవడానిక, పురాణములు అత్యద్భుతమైన గ్రంథాలు ఇవి, మంత్రశాస్త్రాలు వీటన్నిటినీ ప్రచారం చేస్తే అవి సంస్థలు అంటే ఎందుకు పనికి మన సంస్థలు కొన్ని లక్షణం అంటే ఉపయోగం ఉంది, ఏ రకంగా చూసినా. అందుకే ఈ మిల్పిటాసులో ఈ ఆలయం అత్యంత పవిత్రమైన ఆలయం, భూలోకంలో వైకుంఠం అని చెబుతున్నాను నేను. అందుకే ఇక్కడ దొరుకుతున్న పురాణాలు, ఇక్కడ దొరుకుతున్న సంగీత విశేషాలు ఎక్కడ దొరుకుతున్నాయండి నిజంగాను, ఎక్కడ మళ్ళీ హడావుడు ఉండదు, సంభ్రమం ఉండదు, ప్రశాంతంగా దొరుకుతున్నాయి. సంస్థ అంటే ఈ ఆర్షధర్మాన్ని నిజంగా నిలబెట్టాలి. మహాత్ములైన పండితులు ఉపాసకులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించకపోతే నీవు ఎంత సంపాదిస్తే ఏమిటి, ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కితేనేటి, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీవు చివరికి వెళ్ళేటప్పుడు దుర్మరణం పాల్గొతావని శాస్త్రం చెబుతున్నది అన్నమాట. అందువల్ల సమస్త జీవులను ఎప్పటికప్పుడు రక్షించే పరాశక్తి ఆదిశక్తి జగన్మాత్ర అమేయ శక్తి అని ఆవిడ చెప్పింది. కలియుగంలో ముఖ్యంగా నన్ను తలుచుకున్న వాడిని ఆ క్షణమే వచ్చి నేను రక్షిస్తూ ఉంటాను, యదా యదా ధర్మహాని, ఎప్పుడెప్పుడు ధర్మహాని జరిగితే అప్పుడు నేను వచ్చి రక్షిస్తూ ఉంటాను. ద్వాపర యుగంలో వింధ్యాచల నివాసిని, నేను మళ్ళీ వింధ్యాచలం మీద ప్రత్యక్షమై వింధ్యాచల నివాసిని అనే పేరుతోటి యశోద గర్భ సంభవ తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. ఈ సుంభని శుంభులు ఇప్పుడు నా చేతిలో తెచ్చారు, వీళ్ళు అంత తేలిగ్గా చావరు. మళ్ళీ వీళ్ళు కంసుడి దగ్గర అనుయాయులుగా చేరతారు. కంసుడి దగ్గర ఈ సుంభని శుంభులు చేరి హంసటి భగులు అనే పేరుతోటి వీళ్ళు భూలోకాన్ని అల్లకల్లోలం చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తాను నేను, యశోద గర్భ సంభవ, యశోద కడుపున యోగమాయగా పుడతాను. పుట్టి పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోయి అక్కడి నుంచే ఆ హంసటి భగుల్ని తప్పడానికి శ్రీకృష్ణుడి శరీరాన్ని ఆవహిస్తాను. తద్వారా నా మాయాశక్తితో మళ్ళీ వాళ్ళని చంపుతాను. అంటే ద్వాపర యుగంలో యశోద కడుపున పుట్టిన యోగమాయ నేను ముందే చెప్పేసింది, ఏనాడో చెప్పింది ఆవిడ. ఇంకా పుట్టకుండానే అవతారం. ఇంకో గొప్ప మాట చెప్పింది, ఒకప్పుడు దుర్గముడు ఒక రాక్షసుడు పుడతాడు, ఆ సమయంలో శతాక్షీమితి మాం, నన్ను శతాక్షి అని లోకం పిలుస్తుంది, అప్పుడే నన్ను శాకంభరీతి చే విఖ్యాత, అందులో ఉండి చూడండి కావాలంటే. అమ్మవారు స్వయంగా చెప్పుకుంది, నాయనగారా మీకు ఒక రహస్యం చెబుతున్నాను వినండి, నాకు అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు బాగా ఇష్టం. అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైక చేతసః యే భక్త్యా శృణ్వంతి మమ వాగాత్మ్యముత్తమం న కశ్చిత్ దుష్కృతోత్థా చ. నాయన దేవతలారా, అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు నాకు బాగా ఇష్టమైన తిథులు. ఎవరైనా భక్తితో నా చరిత్రని అష్టమి నాడు నవమి నాడు చతుర్దశి నాడు పారాయణ చేసినా లేక ఇలా శ్రద్ధగా విన్నా నేను వారిని వెంటనే అనుగ్రహిస్తాను. వారికి ఎన్ని ఆపదలున్నా తొలగిపోతాయి, అసలు వాడు చేసిన సకల పాపాలు తొలగిపోతాయి. నచైవ ఇష్టవియోజనం, వారికి ఇష్టులకు దూరంగా వెళ్లే దౌర్భాగ్య స్థితి రాదు. అనగా ప్రేమించిన వాళ్ళంతా దగ్గరగా ఉంటారు. ఓ భార్యాభర్తలిద్దరూ అష్టమి నాడు ఇది పారాయణ చేశారనుకోండి, ఇంకెప్పుడు వాడు దూరంగా ఉండరనమాట. అది ఇష్ట వియోజనం లేకుండా ఉండడం అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు. ఈ ఇద్దరు అమెరికాలో జాయిన్ చేస్తారు, లేకపోతే అమెరికాలో భార్య ఆఫ్రికాలో భర్త ఉంటారు. అందుకని ఇది కలిసి పారాయణ చేస్తే ఇద్దరు హాయిగా ఒకే చోట ఒకే కంపెనీలో ఎదురెదురు సీట్లో కూర్చుని జాయిన్ చేస్తే ఇంక చెప్పేస్తారు. కంప్యూటర్ మధ్యలో అలా చూసుకుంటూ పెడుతున్నాడు. అక్కడ వాట రచయ్య ఇష్టమియో జనం అంటే దుష్కృతాల నుంచి బయటపడటమే కాదు, ఆపదలు తొలగడమే కాదు, కలిసి ఉండాలంటే దానికి ఇంతకంటే సులభ ఉపాయం మరొకటి లేదు. మీరు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి అనమాట. 365 రోజులు భర్త గారు కనబడకుండా పోతే ఏం ఉద్యోగం అండి, డబ్బు అంటే వస్తుంది కానీ తర్వాత జబ్బు కూడా రావట్లే. అందుకని మనుషులు కలిసి ఉండాలంటే, సుఖంగా ఒకే చోట ఉండాలనుకున్నవాడు పూర్వకాలంలో అష్టమి నవమి చతుర్దశులను ఈ కథని పారాయణ చేసి శ్రద్ధగా వినేవారు అన్నమాట. అంత ఇష్టం. అందుకే మంత్రోపదేశాలకి వాటికి ఇప్పటికి కూడా అష్టమి నాడు చేయమని చెప్పారు. ఇప్పుడు అష్టాహం ఎందుకు ఏదో మీకు అర్థమైందా? 8 సంఖ్య అంటే అమ్మకి ఇష్టం. అందుకే 7 రోజుల్లో పూర్తి చేయకుండా 8వ రోజు కూడా ఎవరు పురాణం జరిగేలా ఒక రోజు ఎక్స్టెన్షన్. ఆ అష్ట సంఖ్య అంటే అంత ఇష్టం అనమాట. భూతాష్టమి పర్వదినాలని చెప్పేకర్ర. అంటే కృష్ణపక్షంలో అయితే ఇక అమ్మవారికి మరింత ప్రీతి. ఒకప్పుడు హిరణ్యాక్షుడి కొడుకు పేరు రురుడు, ఆ రురుడు కొడుకు పేరు దుర్గముడు, అంటే హిరణ్యాక్షుడికి మనవడు వాడు. ఈ దుర్గముడు అనేవాడు కఠోరంగా బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, ఈ లోకంలో గాయత్రి మంత్రం చేసే వాళ్ళందరూ గాయత్రి మర్చిపోవాలి, సంధ్యావందనం మర్చిపోవాలి, వేదాలు చదువుకున్న వాళ్ళంతా వేదాలు మర్చిపోవాలి అన్నాడు. ఎందుకనంటే అసలు అసలు తర్వాత చెప్తాను బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో ఏమైపోయింది, ఈ మిల్పిటాసులో కూర్చుని రోజు వేద పారాయణ చేసి యాజశాస్త్రి గారు లేకపోతే శ్రీచరణ్ లేకపోతే ఇంకొకళ్ళు అందరూ వేదాలు మర్చిపోయారు, గాయత్రి మర్చిపోయారు, సంధ్యావందనం మర్చిపోయారు, అందరూ వేదాలు మర్చిపోవడంతో ఇక యజ్ఞాలు ఆగిపోయాయి. వేదమంత్రాలు ఉంటేనే యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం జరిగితేనే ఇంద్రుడికి బలం వస్తుంది, ఇంద్రుడికి యజ్ఞం ఆహారం యజ్ఞం ద్రవ్యం దేవతలకి, అప్పుడు వాళ్ళు వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, మనకి ఇంత తిండి ఉంటుంది. యజ్ఞములు ఆగిపోవడంతో మొత్తం కరువు వచ్చి పడిపోయింది. అసలు బ్రాహ్మణులు అందరూ ఇదేమిటిది, మనం గాయత్రి మర్చిపోయాం, సంధ్యావందనం ఎలా చేయాలి, ఆచమ్యాన్నం కూడా రావడం లేదు, తడబడిపోయింది నాలుక, లోకం అల్లకల్లోలం అయిపోయింది, భ్రష్టులైపోయారు దేవతలు నరులు సకల లోక జాతుల వాళ్ళు కూడా. అప్పుడు దేవతలు చిక్కిపోయి స్కెలిటన్ సస్థిమజ్జనాలైపోయి కిమిదం కిమిదం తోచుహు ఇదేమిటి ఇదేమిటి అన్నారు. చివరికి ఏం చేయాలో అర్థం కాక బృహస్పతిని అడిగారట. బృహస్పతి అన్నాడు, నేను వేదం మర్చిపోయాను, వేదం మర్చిపోవటం వల్ల వేదన పాలైపోయాను, ఇక నేను ఏమీ చేయలేను అన్నాడు. అప్పుడు అందరూ కలిసి ఇక ఇలా కాదు, కష్టం వచ్చినప్పుడు రక్షిస్తానంది అమ్మ అని అందరూ కలిసి వింఛ పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి అమ్మని భక్తి శ్రద్ధలతో జగదంబ రక్షించు బాబో, ఈ తిండి లేక అల్లాడిపోతున్నాం, అస్థిపంజరాలం అయిపోయాం, మరణానికి సిద్ధంగా ఉన్నాం, కరుణించు తల్లి అన్నారు. అప్పుడు అమ్మవారు వారి స్తోత్రాలు అంగీకరించి అక్కడ సింహవాహనం మీద ప్రత్యక్షమై చూస్తూ ఉండగా వేలాది నేత్రాలతో వాళ్ళని కరుణించి తన శరీరం నుంచి రకరకాల ఆహార పదాలు సృష్టించింది. శాకములు అంటే కూరలు, రకరకాల శాకములన్నిటినీ సృష్టించి బూడిద గుమ్మడికాయ కూర ఈ మధ్యన మందంలో పెట్టారండి, అందుకని గుర్తొచ్చింది. ఇంకా వైసురుపాకం దద్దోజనం కట్టుపొంగలి గురిహార ఒకటి ఒకటి రకరకాల పిండి వంటలతో ఓ రకరకాల షట్రసీ సామగ్రి రుచిమత్ పదార్థజీయాలు సృష్టించి అందరికీ ముందు విందు భోజనం పెట్టేసింది. ఈ ఋషులు ఈ మానవులు దేవతలు అందరూ కడుపు నిండా తిని సంతోషపడిపోయారు. అప్పటి నుంచి అమ్మవారిని శాకంభరి దిచ విఖ్యాత అది అనమాట దుర్గా సప్తశతిలో చెప్పారు. శాకంభరి వత్తాలి శాకాం అంటే శాకములతో కుక్షిం కడుపును భరతి ఇది శాకంభరి నింపుతున్నది కనుక శాకంభరి. ఈ మాట ఎందుకు నొక్కుతున్నానంటే చచ్చిపోతున్నాం ఈ మధ్య అనకూడదు అని భాష రాని వాడితోటి శాకాంబరి అని పెడతాడు వాడు, అది ఒట్టి బండబూతు. ఈ చరాచర జగత్తులో ఏ పురాణంలోనూ ఈ శాకాంబరి అనేది ఉండదు, శాకంభరి అన్నమాట. కుక్షింభరి శాకంభరి అనే పేర్లు అమ్మవారికి చాలా ప్రసిద్ధి. కడుపును నింపుతున్నది కనుక కుక్షింభరి, కూరలతో నింపుతున్నది కనుక శాకంభరి ఆహార పదార్థాలతో. ఈ శాకంభరి అనే పేరుతో అమ్మ ఆ క్షణమే ప్రసిద్ధికి ఎక్కింది. అందరినీ నాయన కడుపు నిండిందా అంటే కడుపు నిండిందమ్మా, కానీ ఇవాళ నువ్వు అన్నం పెట్టావు, మళ్ళీ రేపొద్దున మాకు ఇదే స్థితి వస్తుంది, వేదములను మేము ఎందుకు మర్చిపోయాము అంటే రురువు యొక్క కొడుకు అంటే హిరణ్యాక్షుడి కొడుకు రురువు, రురువు కొడుకు దుర్గముడు వాడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఈ సృష్టి అంతా వేదముల మీద ఆధారపడి ఉంది, వేద మంత్రములు బ్రాహ్మణుల దగ్గర ఋషుల దగ్గర దేవతల దగ్గర ఉండడం వల్ల వాడు యజ్ఞాలు చేయగలుగుతున్నారు, యజ్ఞముల వల్ల దేవతలకు ఆహారం అందుతోంది, అప్పుడు దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు, వర్షం కురిస్తే భూమి సస్యశ్యామలం అవుతుంది అన్నమాట. ముఖము చేయ వజ్రిమతి సంతసించును
వజ్రిసంత సింప వానగురియు వానగురియ కసవు వసుమతి గర్రగును కసవు మేసి ధేనుగణము బ్రతుకు.
యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే అతని కడుపు నిండితే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే భూమి మీద నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి, చెరువులు నిండుతాయి, ఈ నీటితోటి జగత్తంతా పంటలు పండించుకుని సుఖంగా బ్రతుకుతారు, పశువులు బాగుంటాయి, ఈ విధంగా ఆవులు బ్రతుకుతాయి, మనుషులు బ్రతుకుతారు, పాడి ఉంటుంది, పంట ఉంటుంది, మళ్ళీ ఈ పాడిలో కొంత నేతిని ఉపయోగించి వేదమంత్రపూర్వకంగా యజ్ఞాలు చేస్తే దేవతలు సంతృప్తి పొందుతారు. ఈ విధంగా పరస్పరం భావయంతి, ఒకరినొకరు పోషించుకుంటున్నారు దేవ మానవులు. అందుకని వాడు ఏం చేశాడు, మానవుల్ని దేవతల్ని నాశనం చేయడానికి బ్రహ్మదేవ వేద మంత్రాలు అందరూ మర్చిపోవాలని కోరాడు. దాంతో బ్రహ్మ వరం ఇవ్వడంతో మీరందరూ వేదాలు మర్చిపోయారు, ఆ వేదాలు లేక యజ్ఞాలు లేక ఇటు దేవతలు మీరు అందరూ నాశనమైపోయారు. ఈ నాశనానికి మూల కారణం, వేదనకి మూల కారణం వేదములు లేకపోవడమే. వాడు బతుకున్నంత వరకు మీకు వేదాలు రావు అనగా తల్లి వాడిని చంపమన్నారు. అనేక నేత్రాలతో వాళ్ళందరినీ ప్రేమగా చూసి అప్పటి నుంచి అమ్మవారు శతాక్షి అని పిలువబడింది అనమాట. శతాక్షి అంటే అనేక నేత్రములు కలిగినది అని అర్థం. శత అంటే వంద కాదు సుమా, శత సహస్రాదులకి సమూహం అని అర్థం సంస్కృతంలో అనమాట. అందుకే గోశతం అంటే గోవుల యొక్క గుంపు, ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ అని అర్థం అనమాట. అందువల్ల అమ్మ అనేక నేత్రాలతో వాళ్ళని అనుగ్రహించి ఒక్కసారి హుంకరించింది. దేవతలు జయహో మాత అన్నారు. ఈ శబ్దానికి దుర్గముడు కంగారు పడి ఈ మధ్యకాలంలో దేవతలు బక్క చిక్కిపోయారు, డొక్కలుండిపోయి ఉన్నాయి, పక్కలు బయటపడ్డాయి, ఎముకలు తప్ప ఏమీ లేదు, వీళ్ళు ఎంత సింహనాదం ఎలా చేశారు చూడండి అని దూతలు పంపాడు. వాడు చూచి అడిగిపోయి వచ్చి ఒక మహాసౌందర్యవతి సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. ఆవిడ చూచి దేవతలంతా ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. పైగా మహారాజా వాళ్ళందరికీ కడుపు నిండా హాయిగా భోజనం పెడుతుంది, బిల్పిటాస్లో పెట్టిన ప్రసాదం ఎంతంత బాక్సులతో జనాలు పెట్టుకునేటట్టుగా ఆవిడ దగ్గర నుంచి పట్టుకుపోతున్నారు ప్రసాదాలు అందరూ అనగానే వెంటనే వీడు ఘోర యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో దుర్గముణ్ణి చంపింది. అది దుర్గమాసుర సంహత్వాత్తు దేవి దుర్గేది కథ్యతే. దుర్గముణ్ణి చంపడం వల్ల అమ్మ అప్పటి నుంచి దుర్గా అని పిలువబడింది. వాడు చావగానే వాడికి ఇచ్చిన వరం పోయింది కనుక తిరిగి యథాప్రకారంగా ఋషులకి దేవతలకి అందరికి వేద మంత్రాలు వచ్చాయి. అందుకే మీరందరూ కాస్త సంధ్యావందనాలు వేదాలు ఇక్కడ వింటున్నారు, లేకపోతే వినేది ఉండదు, మనం కూడా వాళ్ళ లిస్టులో చేరిపోయేవాడు. వాడు ఆ విధంగా సంహరింపబడ్డాడు. నాయన అప్పుడు నేను దుర్గా అని పిలువబడ్డాను. ఇక తర్వాత కొంతకాలం భూలోకంలో అరుణుడు అనేవాడు వస్తాడు, వాడిని చంపడానికి బ్రాహ్మణి అనే రూపంలో వస్తాను నేను, అప్పుడు భ్రమరాంబ అంటారు. మరొకప్పుడు ఈ జగత్తంతా కరువు కాటకాలతో నిండిపోతుంది, అప్పుడు నేను భయంకర రూపం ధరించి ఈ కరువుని వ్యాపింపచేస్తున్న రోగాల్ని మింగుతాను. భీమాదేవితి విఖ్యాత, అప్పుడు నన్ను భీమాదేవి అని పిలుస్తారు అని నా అవతారాలన్నీ మీకు చెబుతున్నానని వారికి చెప్పి ఆ తల్లి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుగ్రహిస్తానని అదృశ్యం అయిపోయింది. ఇది నాయన మహాచరిత్ర. అది మేధసుడు లేక సుమేధుడు అనే ఋషి, మేధావి అనే ఋషి, సురధుడికి సమాధి అనే వైశ్యుడికి అమ్మవారి చరిత్ర అంతా చెప్పాడు. ఇప్పుడు మీరు వ్యామోహంలో పడ్డానికి ఆ మహామాయ మూల కారణం. ఇప్పుడు ఆ మాయ పోయి మీరు అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి అమ్మని ఉపాసించండి అని నవార్ణ బీజాన్ని ఇచ్చాడు. అమ్మవారి మంత్రం అద్భుతమైనది అనమాట. బీజాక్షరములు ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించగనక చాముండాయి విచ్చే అని పూర్తవుతుంది ఆ మంత్రం. ఆ అపూర్వ మంత్రాన్ని అంగన్యాస కరన్యాసాదులతో పాటు ఇచ్చాడు. న్యాసహీనంగా దుర్గా సప్తశతిని ఈ మంత్రం లేకుండా చేస్తే వాడు కొన్ని సందర్భాల్లో దరిద్రుడు అవుతాడు అని కూడా ఉంది. అందుకే చెప్పాక ఈ పరంపర తెలియాలి. తెలియకుండా పిచ్చి పిచ్చిగా పారాయణ చేయకూడదు. కథ కోసం చదవడం వేరు, కోరికల కోసం పారాయణ చేయడం వేరు. ఇప్పుడు ఈ సురధుడు సమాధి ఆయన దగ్గర సంపూర్ణంగా విధానం తెలుసుకుని అమ్మవారిని అపూర్వంగా ఉపాసించారు. మీకు దేవీ భాగవతంలో పంచమస్కంధంలో అమ్మవారు అంత తేలిక ప్రత్యక్షం కాకపోతే హోమగుండం పెట్టుకుని శరీరం యొక్క మాంసాన్ని కోసి రక్త మాంసం అందులో గ్రహించారట మంత్రపూర్వకంగా, నవార్ణ మంత్రపూర్వకంగా చూడండి దేవీ భాగవతం పంచమస్కంధంలో సురధుడి కథలో ఆశ్చర్యకరంగా రాశారు అక్కడ. అంటే అమ్మని మేము నమ్మాము, అమ్మ ప్రత్యక్షం అవ్వకపోతే ఈ శరీరం దండగా, ఈ రక్త మాంసాలన్నీ అమ్మవే అని యజ్ఞగుండంలో నెయ్యి బదులుగా రక్త మాంసాలు కూడా వాడు గ్రహించారు. అప్పుడు అమ్మవారు వారికి ప్రత్యక్షం ఏ వరం కావాలో కోరుకోమంటే ముందు వైశ్యుడు అన్నాడు, ఇంతో పూర్వం నాకు కోరికలు ఉన్నాయమ్మా, ఇప్పుడు కోరికలు పోయాయి, నాకు నీవు కైవల్యం తప్ప ఏమీ వద్దన్నాడు. తథాస్తు, నీకు కైవల్యం ఇస్తున్నాను అని ఇప్పుడు రాజుగారికి తెలిసి తిరిగి, సురధ నీ కోరిక ఏమిటండి? నా కోరిక ఏమిటి?
నా రాజ్యం నాకు తిరిగి రావాలి, నా పెళ్ళాము, నా బిడ్డలు, నా కోసం నాకు తిరిగి వాపసు రావాలమ్మా. వచ్చే జన్మలో భ్రష్టత్వం లేని సామ్రాజ్యం కావాలన్నాడు. ఇప్పుడు శత్రువులు నన్ను యుద్ధరంగం నుంచి గెంటేశారు, నేను ఏకాకిగా గుర్రమెక్కి అడవికి పోయాను, ఈ స్థితి వచ్చే జన్మలో రాకూడదు అనగాని, తథాస్తు, నువ్వు ఈ శరీరంతో మహైశ్వర్యం పొందుతావు, నీ శత్రువులంతా ఓడిపోతారు, నీ మంత్రులు నీకు తిరిగి రాజ్యం అప్పగిస్తారు, హాయిగా పరిపాలిస్తావు. శరీరం విడిచిపెట్టాక నువ్వు సూర్యుడిలో ప్రవేశించి సూర్యుడి పత్రి ఛాయాదేవి ద్వారా సావర్ణి అనే పేరుతో మరుగుగా పుడతావు. అప్పుడు పుట్టి రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి ఇంద్రుడు అయ్యేటప్పుడు నువ్వు సూర్య సావర్ణి అనే పేరుతో మరువు పోయి అఖండంగా 43,20,000 సంవత్సరాల కాలం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తావు అని వరం ఇచ్చింది. అదిగో ఆనాడు అమ్మ దగ్గర వరం పొందిన ఆ సురథ మహారాజు గారు వెంటనే వర ప్రభావంతో శత్రువుని జయించి మంత్రులు అతనికి పట్టాభిషేకం చేయగా హాయిగా పరిపాలన చేసి శరీరం విడిచిపెట్టగానే మార్తాండ బింబంలో సూర్యబింబంలో ఇతర ఆత్మ ప్రవేశించింది. సూర్యుడి ద్వారా నిన్న చెప్పుకున్నాను కదా మనం వైభవసుమరు కథలో, సూర్యుడు రెండవ భార్య ఛాయాదేవి గర్భంలో ప్రవేశించి ఛాయాదేవికి మొదటి కొడుకుగా పుట్టాడు. ఆయన ఇప్పుడు సూర్యబింబంలో సూర్య సావర్ణి అనే పేరుతో ఉన్నాడు. భవిష్యత్తులో ఈ యుగం అయిపోయాక రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అయ్యే కాలంలో ఈయన సూర్య సావర్ణి అనే పేరుతో మళ్ళీ అప్పుడు మనకు మరువు అవుతాడు. అప్పుడు మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరి అన్నట్టుగా సూర్య సావర్ణి మన్వంతరి అని సంకల్పం చెప్పుకుంటాం. అందుకే చిట్ట చివరన సావర్ణిర్ మనుర్భవిత ఓం క్లీం అని ఒక బీజం సప్తసిద్ధిలో చిట్ట చివరి చెబుతారు. సావర్ణి అనే పేరుతో ఇతడు మరువు అవుతాడు. మరువు అవ్వాలంటే అది కోరిక కదా, కోరికకి కామము అని పేరు. కామం కూడా ఉచ్చమైన గొప్ప కామం అయితే కామరాజము అని పేరు. అందుకే క్లీం అంటే కామరాజ బీజము అన్నమాట. అటువంటి మంత్రరాజంతో ఈ సప్తశతి పూర్తవుతుంది. ఇంక ఈ తర్వాత రౌచ్యం, భౌతుడు, మనువులు, అవేక్షితుడు, కరంధముడు, వైశాలి, ఎన్ని కథలు, మరుత్తరా చరిత్ర, మార్కండేయ పురాణం అంటే సామాన్య అపూర్వమైన కథలు. అందుకే ప్రారంభంలో నూతన కథా విస్తారత యోగ్యమై చండాహోత్కర హారియై పరమ విజ్ఞానాశ్రయం వైన మార్కండేయాఖ్య పురాణ ధర్మము వినన్ కౌతూహలం వయ్యడిన్ అంటాడు వారణ. అంత గొప్ప కథ. అటువంటి దానిని అమ్మ సంకల్పం ఇందాక మీకు చెప్పాగా, అష్టమేంటి అమ్మకిష్టమని. అందుకని అష్టాహ రూపంలో పూర్తి చేయించుకున్నది పరమ పూజ్యులైన వేదస్వరూపులై ఈ మిమ్మల్ని అనుగ్రహించడానికి ఆనాడు పూర్వకాలంలో కపిలుడు వచ్చినట్టుగా మారేపులు అక్కడ చేస్తే ఇక్కడికి వచ్చారు. కపిల మహర్షి కాలిఫోర్నియా పిలవబడింది. ఈ కాలిఫోర్నియా అసలు కపిలుడు. ఆ కపిలుడు కలియుగంలో వెళ్ళి అలా కనపడకుండా శాస్త్రి గారి రూపంలో వచ్చి ఈ అద్భుతమైన ఆలయం నిర్మాణం చేయించుకున్నారు. ఎటు ఉంటే నాగొట్టు పురాణం చెబుతారు, మీరు ధర్మ సంస్థాపన చేయగలుగుతారు. ఈ అపూర్వమైన భాగ్యం ఇచ్చినందుకు ఆయనకి, శ్రద్ధగా కథలు విన్నందుకు మీకు, చెప్పినందుకు నాకు ధన్యవాదాలు. నేనే ఇచ్చుకుంటాను. మళ్ళీ స్వస్తి చెప్పి ప్రధానమంత్రి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తారు.
నమస్కారం అండి. నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ మన గురుగారి శాస్త్రి గారు ప్రణవపీఠం వారి వెబ్సైట్ని